మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
హాయ్, హలో, నమస్తే, వణకం. మీరు వింటున్నారు మార్నింగ్ మంత్ర, మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది ఒక భారతీయ స్వరం. ఈ రోజు మన మార్నింగ్ మంత్రలో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. వారితో మాట్లాడబోయే ముందు ఈరోజు పుట్టినరోజు జరుపుకునే వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వాళ్ళ కోసం వచ్చిన జింగిల్. ఈరోజు పెళ్లి రోజు జరుపుకునే వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వాళ్ళ కోసం వచ్చిన జింగిల్. అయితే ఫ్రెండ్స్, ఈరోజు సామాన్యుడితో ఒక రోజు ఈ కార్యక్రమంలో మనతో ఒక గెస్ట్ ఉన్నారు. గెస్ట్ తో మీరు కూడా మాట్లాడచ్చు. మీరు మాట్లాడాలంటే మీకు ఫోన్ నెంబర్ చెప్పేస్తాను, మీరు రాసేసుకోండి. అమెరికా వాళ్ళైతే 1484-364-3471 ఫోన్ చేసి మాతో మాట్లాడచ్చు. ఇండియా వాస్తవ్యులు అయితే 9882-555-5672 ఫోన్ చేసి మాతో మాట్లాడచ్చు. ఇండియా వాస్తవ్యులకు మరొకసారి నెంబర్ చెప్తున్నాను, 9882-555-672 ఫోన్ చేసి మాతో మాట్లాడచ్చు. ఇక ప్రపంచ వాస్తవ్యులు అని అంటే ప్రపంచంలో ఎక్కడి నుంచైనా స్కైప్ అనేది నెట్ ఉంటే పనిచేస్తుంది. స్కైప్ సెర్చ్ బాక్స్ లో మైండ్ మీడియా అని టైప్ చేసి దాంట్లో నుంచి మాట్లాడవచ్చు. అయితే ఇప్పుడు మనతోటి విహారి వేణుగోపాల్ గారు మన గెస్ట్ ఉన్నారు, వారిని పలకరించేద్దాం. నమస్కారం అండి విహారి వేణుగోపాల్ గారు.
నమస్తే అండి బాబు బంగారం గారు, అందరికి శుభోదయం.
వెల్కమ్ టు మైండ్ మీడియా అండి.
థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు చాలా ఆనందంగా ఉంది ఇలా మీతో, మైండ్ మీడియాతో, తర్వాత శ్రోతలతో నా అనుభవాలను పంచుకోవడానికి చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి.
విహారి వేణుగోపాల్ గారు, మీరు ఇప్పుడు ఏ ఊర్లో ఉంటున్నారు మీరు?
నేను యాక్చువల్లీ ధర్మవరం అండి, మా ప్రాపర్ అనంతపురం జిల్లా ధర్మవరంలో, పట్టు చీరలకు ప్రసిద్ధి చెందిన ఆ పట్టణంలో ప్రస్తుతం నేను నివాసం ఉంటున్నాను.
ఓకే, అయితే మీ సొంత గ్రామం ఏ ఊరు, ఎక్కడ పుట్టారు మీరు?
నాది మొత్తం అంతా నేటివ్ అంతా కూడా ధర్మవరం అండి. పుట్టింది, పెరిగింది, చదివింది అంతా కూడా ధర్మవరంలోనే జరిగింది.
ఓకే, అయితే ఇప్పుడు మీరు ఎంతవరకు చదువుకున్నారు?
నేను వచ్చేసి ఎంఏ బిఎడ్ అయిపోయిందండి, ఎంఏ బిఎడ్. తర్వాత హై స్కూల్లో వచ్చేసి ధర్మవరంలోనే చదివాను. ఒక డిగ్రీ ఒకటి అనంతపూర్లో చదివాను, ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ లో చదివాను అనమాట. బిఎడ్ వచ్చేసి ధర్మవరంలోనే మోటుమర్ల అనే గ్రామంలో హైందవ యూనివర్సల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో బిఇడి పూర్తి చేశాను. తర్వాత ఎంఏ కూడా ఇక్కడ ఎస్కే యూనివర్సిటీలో కంప్లీట్ చేశానండి.
అయితే ఇప్పుడు మీ అమ్మ నాన్న వాళ్ళు ఏం చేస్తుంటారు?
మాది చేనేత కుటుంబం అండి. యాక్చువల్లీ ధర్మవరం అంటే పట్టు చీరలకు ప్రసిద్ధి చెందింది. ప్రతి కుటుంబం కూడా ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఈ చేనేత వృత్తి పని ఆధారపడి ఉంటారు. మా ఇంట్లో రెండు మగ్గాలు ఉన్నాయండి. సో మా నాన్నగారు, అమ్మగారు, తర్వాత నా భార్య, ముగ్గురు కూడా వాటిని చూసుకుంటూ ఉంటారు. నాకు ఒక చిన్న పాప ఉంది. తర్వాత తమ్ముడు సాయి కృపా డిగ్రీ కాలేజ్ లో అక్కడ లెక్చరర్ గా వచ్చేస్తున్నాను.
అమ్మగారు ఏం చేస్తుంటారు?
అమ్మగారు అంతా కూడా చేనేత కుటుంబం అండి, చేనేత పని మీదే ఉన్నారు అందరు కూడా. నేను కూడా చదువుకునేటప్పుడు చేనేత వృత్తిని చేశాను దాదాపు 5 సంవత్సరాలు. తర్వాత ఇలా నేను ఉపాధి వృత్తిలోకి రావడం జరిగింది.
అయితే అక్కడికి వద్దాం. అయితే ఇప్పుడు మీరు ఈ దివ్యాంగుల పాఠశాల ధర్మవరమేనా?
లేదండి, ఇది అనంతపూర్. నేను వర్క్ చేస్తున్నది అనంతపూర్ పాఠశాల.
ఇప్పుడు దివ్యాంగుల పాఠశాలకి మీరు చదువుకున్న తర్వాత ఉద్యోగ ప్రయత్నంలో ఫస్ట్ ఇదే ఉద్యోగం? అంతకుముందు ఎక్కడ చేశారు మీరు?
అంతకుముందు ఒక ప్రైవేట్ స్కూల్లో ఒక 6 నెలలు చేశానండి. 6 నెలలు చేసిన తర్వాత ఇలా ఒక పేపర్ యాడ్ ఇచ్చారు, ఇక్కడ దివ్యాంగుల పాఠశాలకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చారనమాట. సో అక్కడ పోస్ట్ కి అప్లై చేయడము, తర్వాత అక్కడ కూడా చాలా కాంపిటీషన్ ఎదుర్కొన్నాను. సో ఇక్కడ ఫస్ట్ సార్కి ఎగ్జామ్ లో క్వాలిఫై కావడం, తర్వాత డెమాన్స్ట్రేషన్ లో కూడా క్వాలిఫై కావడంతో ఇక్కడ నాకు టీచర్ జాబ్ రావడం జరిగింది.
అయితే ఇప్పుడు మీరు అంతకు ముందు చదువు అయిపోయిన తర్వాత మీరు ఫస్ట్ ఒక స్కూల్లో చేశారు కదా, అందులో ఏ సబ్జెక్ట్ తీసుకున్నారు?
సోషల్ స్టడీస్ అండి, సాంఘిక శాస్త్రము. ఎందుకంటే డిగ్రీ ఇదంతా కూడా నాది సోషల్ స్టడీస్ లోనే ఉంది కాబట్టి, టీచర్ జాబ్ కూడా ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్నది కూడా సోషల్ స్టడీస్ టీచ్ చేస్తున్నాను.
అక్కడ ఎన్ని నెలలు చేశారు, ఎన్ని సంవత్సరాలు చేశారు?
అక్కడ 6 నెలలు చేశానండి, ఇంకా ఇది పడుతుంది, ఇక్కడ వచ్చేసాను. ఇక్కడ నుంచి చేయబట్టి దాదాపు 6 సంవత్సరాలు పూర్తి కావడం జరిగింది.
ఎందుకంటే మీరు చదువుకున్న పంద వేరు, మీరు జాబ్ చేసిన పంద, చదువుకున్నది జాబ్ చేసింది ఒకటి, అయితే మళ్ళీ తర్వాత ఇంకో జాబ్ లోకి మీరు పానడం, ఇది మీకు అసలు టచ్ లో లేనిది. ఇప్పుడు దివ్యాంగుల పాఠశాల అని అంటే కొంతమంది చూడలేని వారు ఉంటారు, కొంతమంది వినలేని వారు ఉంటారు, కొంతమంది ఈ విధంగా ఉంటారు కదా. ఈ రకరకాల డిఫరెంట్ డిఫరెంట్ ఉన్న ఈ పిల్లలకి మీరు వెళ్ళగానే మీకు ఏమైనా ట్రైనింగ్ అలాంటిది ఏమైనా ఇచ్చారా?
అవునండి, ఖచ్చితంగా ఇది. ఎందుకంటే మనం సాధారణ పిల్లలతో పనిచేయడం ఒక విధానం అయితే, ఈ మామూలు సిడబ్ల్యూఎస్ఎన్ అంటారు, చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ అంటారు అనమాట, అంటే ప్రత్యేక అవసరాలు గల పిల్లలు. వీళ్ళకి ఏదో ఒక రకంగా మనం ఒక స్పెషల్ నీడ్ అనేది ఇవ్వాలి కాబట్టి మనకి యాక్చువల్లీ ఒక కష్టమే ఇది. స్టార్టింగ్ మాకు ఒక 3-4 మంత్స్ ట్రైనింగ్ ఉంటుందండి, ఇలా బ్రెయిలీ అని ఒకటి, తర్వాత సైన్ లాంగ్వేజ్ అని ఒకటి, ఇలాంటివి కొన్ని ట్రైనింగ్స్ అలాట్ చేస్తారనమాట. ఆ ట్రైనింగ్స్ కంప్లీట్ కాగానే మనకి డైరెక్ట్ గా పిల్లల దగ్గరికి టీచింగ్ కోసం పంపించేస్తారనమాట. అలా కాకుండా ప్రతి ఇయర్ కూడా ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతూనే ఉంటాయి ట్రైనింగ్స్ అన్ని, ఎందుకంటే అది అలా.
మనం పాఠశాల గురించి వద్దాం. ఇప్పుడు మీ పాఠశాల ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుంది?
నేను పనిచేస్తున్న పాఠశాల వచ్చేసి దాని పేరు హై స్కూల్ ఫర్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అంటారండి. సో దీన్ని తెలుగులో వచ్చేసి సమ్మిళిత పాఠశాల అంటారు. ఆ సమ్మిళిత పాఠశాల అంటే ఇక్కడ అన్ని రకాల విద్యార్థులు ఉంటారనమాట. ఇప్పుడు మీరు అన్నట్టు కళ్ళు చూడలేని పిల్లలు, తర్వాత వినలేని పిల్లలు, కాళ్ళు చేతులు లేని పిల్లలు, తర్వాత తల్లిదండ్రులు లేని పిల్లలు, ఇలా అన్ని కేటగిరీస్ చెందినటువంటి పిల్లలు ఇక్కడ ఉంటారు. అందుకే దాన్ని ఇంక్లూజివ్ అన్నారు, సమ్మిళితం.
ఇప్పుడు ఏ వయసు నుంచి ఏ వయసు వాళ్ళు ఉంటారు మీ స్కూల్లో?
మా స్కూల్లో వచ్చేసి ఇది ప్రైమరీ స్కూల్ నుంచి హై స్కూల్ వరకు ఉందండి. సో దాదాపుగా 5 ఏళ్ల చిన్నారు నుంచి దాదాపు 15-16 సంవత్సరాల పిల్లల వాళ్ళు కూడా ఉన్నారనమాట.
ఓకే, అయితే మీరు ఫస్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత తొలి రోజు మీది ఎంత ట్రైనింగ్ అంతా అయిపోయిన తర్వాత మీ తొలి రోజు అనుభూతి చెప్పండి మాకు.
అది చాలా మర్చిపోలేనండి. అసలు ఆ పిల్లలతో మామూలుగా మనకి బయట సొసైటీలో కూడా చూస్తుంటాం ఇలాంటి పిల్లల్ని, కానీ మనం చూసి చూడనట్టు ఉంటాం అనమాట. కానీ ఇక్కడ మన పని అది కాబట్టి వాళ్ళతో మాట్లాడడం, తర్వాత వాళ్ళ ఫీలింగ్స్ తెలుసుకోవడం అనేది చాలా అనుభూతి, మనకు చాలా ఇన్స్పిరేషన్ ఇస్తుంది వాళ్ళ వర్డ్స్ అన్ని కూడా. సో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం కావచ్చు, తర్వాత వాళ్ళు చదవడం కానీ, బ్రెయిలీలో చదవడం కానీ, తర్వాత చేతులతో సైకిల్ చేసి మాట్లాడడం కానీ, ఇలాంటివన్నీ గొప్ప ఫీలింగ్ అని మర్చిపోలేను జీవితంలో.
ఇప్పుడు మీరు బ్రెయిలీ లిపి నేర్చుకున్నారా?
అవునండి, నేర్చుకున్నాను.
అయితే ఇప్పుడు మనం లాస్ట్ టైం ఒక టైం కూడా మన మైండ్ మీడియాలో బ్రెయిలీ లిపి తెలియకుండా పిహెచ్డి చేసిన వాళ్ళని పరిచయం చేసి విన్నారు ఆ రోజు?
అవునండి, విన్నాను. ఈ బ్రెయిలీ అనేది ఇలా చూపు లేని వాళ్ళకి ఒక వరం అని చెప్పుకోవచ్చు. లూయిస్ బ్రెయిలీ ఆ రోజు కనిపెట్టడం అనేది వాళ్ళకి గొప్ప వరం. ఎందుకంటే ఈ రోజు ప్రతి వర్క్ లో కూడా, ప్రతి ప్రొఫెషన్ లో కూడా, ఇప్పుడు ఏటీఎంస్ కావచ్చు, బ్యాంక్స్ కావచ్చు, రైల్వే స్టేషన్ ఇలాంటి వాటిలో అన్నిట్లో కూడా బ్రెయిలీని ఇంప్లిమెంట్ చేస్తారు.
బ్రెయిలీ లిపి అంటే స్పర్శ జ్ఞానంతో చేసే పని కదా?
అవును అవునండి, అవునవును. ఇది దాదాపు 6 చుక్కలతో ఉంటుంది. స్టార్టింగ్ ఇది 12 చుక్కలతో ఉండేదండి బాబు బంగారం గారు. సో దాన్ని కష్టం అనేసి మన, ఎందుకంటే మన చేతి వేళ్లతో 12 చుక్కలను తడవడం అనేది చాలా కష్టతరమైన పని. అందుకు దీన్ని మళ్ళీ సింప్లిఫై చేసి 6 చుక్కలు కుదించడం జరిగింది. 6 చుక్కల్లో కూడా మళ్ళీ భాషల పరంగా వేరు వేరు ఉంటుంది. తెలుగుకు ఒక రకంగా ఉంటుంది, ఇంగ్లీష్ కు ఒక రకంగా ఉంటుంది, తర్వాత నంబరింగ్ మ్యాథ్స్ లో ఒక రకంగా ఉంటుంది, హిందీకి ఒక రకంగా ఉంటుంది, ఇట్లా మార్పులు అనేవి ఉంటాయి.
ఇప్పుడు మరి ఇప్పుడు వేళ్ళకి, చూపుడు వేలికి, బొటన వేలికి, మధ్య వేలికి, ఉంగరం వేలికి, చిటికిన వేలికి ఉంటుంది కదా, ఇవన్నీ ఉపయోగించి బ్రెయిలీ లిపి అనేది వాడతారా, ఎలా, ఏ వేళ్ళు ఎక్కువ వాడతారు?
రాయడంతో, రాయడంలో అయితే మొత్తం మన అరచేతిని అంతా బిగించి స్టైలస్ అని ఒకటి ఉంటుందండి, చిన్న పరికరం అది, మన ముళ్ళులాగా ఉంటుంది అనమాట. సో దాన్ని అరచేతిలో బిగించి ఒక ఇంటర్లైన్ అని ఒకటి స్లేట్ లాగా వాళ్ళకి ఉపయోగించే ప్యాడ్ అనమాట అది. దాంట్లో 6-6 చుక్కలతో మొత్తం చుక్కలే ఉంటాయి దాంట్లో. ఒక్కొక్క లైన్ అలాగ ఉంటాయి, దాదాపు 24 లైన్స్ ఉంటాయి. సో అరచేతిలో బిగించి రాస్తారు, కానీ చదవడం మాత్రం ఒక చూపుడు వేలని ఎక్కువగా యూజ్ చేస్తారండి.
చదవడానికి చూపుడు వేలు ఎక్కువ యూజ్ చేస్తారు,
చూపుడు వేలు ఎక్కువ యూజ్ చేస్తారు. కొంతమంది మధ్య వేలు కూడా యూజ్ చేస్తారు, ఎక్కువైతే చూపుడు వేలతోనే చదువుతారు.
ఇప్పుడు ఒక రకంగా మీరు నేను చెప్పాలంటే నా దృష్టిలో మా శ్రోతల దృష్టిలో మీరు ఒక గొప్ప అపూర్వమైన వ్యక్తి అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా మనం రోడ్డు మట్టి నడుచుకుని పోతున్నప్పుడు కొంతమంది వికలాంగుల్ని ఇట్లాంటి దివ్యాంగుల్ని చూసినప్పుడు జాలి దయ ఇట్లాంటిది కలిగి వారితో ఎక్కువసేపు వారికి సాయం చేసినంతసేపు చేసిన తర్వాత మళ్ళీ మామూలు లోకానికి రావాలి అని అంటే కొంచెం టైం పడుతుంది
అవునవును
మాలాంటి వాళ్ళకి. ఎందుకంటే అదే గుర్తు వస్తుంటది ఆ విధంగా, అయ్యో అయ్యో అని వస్తుంటది. మీరు ఆ విధంగా ఫస్ట్ రోజు అదే మీ అనుభూతి చెప్పమన్నాను, ఫస్ట్ రోజు రెండో రోజు అట్లా మీకు వీరితో అలవాటు కావడానికి ఎన్ని రోజులు పట్టింది?
దాదాపుగా, ఎందుకంటే వాళ్ళని చూస్తేనే ఫస్ట్ ఒక మీరు అన్నట్టు జాలి అనేది ఖచ్చితంగా, జాలి దయ అనేది మనం కన్సర్న్ చూపిస్తాం అన్నమాట. కాకపోతే మనము అవన్నీ కొద్ది రోజులు వాళ్ళతో బాగా క్లోజ్ కావడంతో అవన్నీ మర్చిపోతుంది. ఎందుకంటే ఒక కొన్ని విషయాల్లో మనకంటే వాళ్ళు చాలా ఎక్కువ ఉన్నతంగా ఉంటారన్నమాట. సో అవన్నీ క్లోజ్నెస్ కావడంతో అవన్నీ కొంచెం కొంచెం మనం మర్చిపోయి మామూలు మనతో పాటు వాళ్ళు సమానమే అనే ఫీలింగ్ కూడా కలుగుతుంది.
ఓకే ఓకే, ఇప్పుడు మనకి ఆర్టీడి సంస్థ గురించి చెప్పండి.
సో ఆర్డిటి అనేది ఇక్కడ అనంతపురం జిల్లాలో చాలా, అనంతపురం జిల్లా అంటే ఆర్డిటీను సత్యసాయి ట్రస్ట్ అని రెండు చాలా ఫేమస్ ఆర్గనైజేషన్. ఇది వాలంటీర్ ఆర్గనైజేషన్ అండి, స్వచ్ఛంద సంస్థ. రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అంటారు. ప్రత్యేకంగా దీన్ని నెలకొల్పింది గ్రామాల అభివృద్ధి కోసం. దీని స్థాపకులు, ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే మన దేశం వారు కాదండి, దీన్ని స్థాపించింది స్పెయిన్ దేశానికి చెందిన వాళ్ళు అనమాట. ఫెర్రర్ అని, సో తను ఈ ముఖ్యంగా భారతదేశంలో కొన్ని వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయి, వాటిని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో స్పెయిన్ దేశం నుంచి వచ్చి మన భారతదేశంలో ముఖ్యంగా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ ఇలాంటి రాష్ట్రాల్లో కొన్ని రోజులు ఉండి దీన్ని డెవలప్మెంట్ చేయడం జరిగింది. అనంతపూర్ అనేది మనకు తెలిసిందే కరువు ప్రాంతము, తర్వాత ఇక్కడ వర్షాలు పడవు. ఈ దీన్ని చూస్ చేసుకొని ఇక్కడ ఈ ఆర్డిటి ట్రస్ట్ ని 1969లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఇప్పుడు ఇది 50 ఇయర్స్ సెలబ్రేషన్స్ కి చేరువుగా ఉందన్నమాట.
ఓకే ఓకే, చాలా అద్భుతంగా. అంతకు ముందు ఈ బ్రెయిలీ లిపి మన భారతదేశంలోకి రాకముందు అప్పుడు ఏ విధంగా స్టడీ ఉండేది?
అప్పుడు చాలా కష్టం అండి, చాలా మంది అప్పుడు విదేశాలకు కూడా వెళ్ళేవాళ్ళు. ఎందుకంటే ఈ ఫ్రాన్స్ దేశంలోనే దీనికి ఒక ఉనికి ఉంది బ్రెయిలీ లిపికి. తర్వాత అది గ్రాడ్యువల్ గా ఏమైపోయిందంటే ఈ వివిధ దేశాలకు విస్తరించింది. స్టార్టింగ్ అయితే ఇది కనీసం నేర్చుకోవడానికి కూడా చెప్పేవాళ్ళు కూడా ఎవరు లేరు అనమాట. సో అలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ వచ్చారు. తర్వాత కొంతమంది దీని మీద ప్రత్యేకంగా ఇది ఉందని తెలుసుకొని విదేశాలకు వెళ్ళి కూడా అక్కడ అభ్యసించి తెలుసుకున్న తర్వాత మన దేశంకి వచ్చి మిగతా వారికి తెలియజేయడం జరిగింది.
అయితే ఇప్పుడు ఈ బ్రెయిలీ లిపిలో ఇప్పుడు ఇది నేర్చుకున్న తర్వాత ఒక యుక్త వయసు వచ్చిన తర్వాత దీంట్లో జాబ్స్, ఎలాంటి జాబ్స్ ఉంటాయి?
అవునండి, ఇది చాలా గొప్ప క్వశ్చన్ మీరు అడిగింది. ఎందుకంటే ఈవెన్ నార్మల్ వాళ్ళకు, అంటే మనలాంటి వాళ్ళకు కూడా బ్రెయిలీ ద్వారా చాలా జాబ్స్ ఉన్నాయండి. ఇప్పుడు నేను చేస్తున్న వర్క్, ఇప్పుడు చేస్తున్న స్కూల్లో బ్రెయిలీ లిపి అనేది కంపల్సరీ అనమాట. ఇట్లాంటి గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఉన్నాయి, కొన్ని భవిత కేంద్రాలు, ఇట్లాంటి కొన్ని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ లో కూడా నడిపే సంస్థలు ఉన్నాయి అనమాట, కొన్ని స్కూల్స్. అక్కడ బ్రెయిలీ అనేది చాలా యూజ్ అనమాట. ఈవెన్ మనం నేర్చుకున్న గొప్ప అవకాశాలు ఉంటాయి. ఈవెన్ వాళ్ళకి చెప్పాలంటే వాళ్ళకి ఇప్పుడు ల్యాప్టాప్స్ లో జాస్ అనే సాఫ్ట్వేర్ ఉందండి. ఆ జాస్ అనే సాఫ్ట్వేర్ ని వాళ్ళు ఈవెన్ వాళ్ళకి ల్యాప్టాప్ లో కూడా వాళ్ళే టైప్ చేసుకుంటారు అనమాట. అలాంటి ఒక ఫెసిలిటీ ఉంది. తర్వాత ఈ బ్రెయిలీ అనేది మనం ఇందాక చెప్పినట్టు రైల్వే స్టేషన్స్ లో, మెయిన్ ట్రైన్స్ లో కూడా రాసింటారు అనమాట, అక్కడక్కడ బ్రెయిలీ డాట్స్ అనేటువంటివి. తర్వాత బ్యాంక్స్ లో కూడా ఉందన్నమాట, కొన్ని అప్లికేషన్స్ లో ఇలాంటివి కూడా ఇప్పుడు బ్రెయిలీ అనేది బాగా వాడుకలోకి వచ్చింది.
ఇప్పుడు ఈ చుక్కలది అనేది ఇప్పుడు కంప్యూటర్ ప్రింటింగ్ ఏమైనా ఉన్నదా ఇప్పుడు?
అవునండి, ఇక్కడ
జీరాక్స్ తీస్తే మనకు వస్తుంది, అలాగా వారి గురించి ఏమైనా జీరాక్స్ అట్లాంటి మిషన్స్ ఏమైనా ఉన్నాయా?
ఇక్కడ మనకు వచ్చేసి గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ప్రిపేర్ చేస్తుంది కదండి. మామూలుగా మనకు ఏవైతే నార్మల్ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయో అవి, ఇక్కడ ఆర్డిటి సంస్థ ఏం చేసిందంటే ఒక బ్రెయిలీ ప్రెస్ అనేది ఏర్పాటు చేసింది అనమాట. ఆ బ్రెయిలీ ప్రెస్ లో ఏమంటే ఫస్ట్ మనం బ్రెయిలీ డాట్స్ తో సిస్టమ్ లో టైప్ చేసుకుంటాం, దాన్ని మళ్ళీ ఒక పేపర్ మీద బ్రెయిలీ కోడ్ లో మొత్తం ప్రింటింగ్ అంతా వచ్చేస్తుంది. అలాంటి ఫెసిలిటీ కూడా ఉంది.
ఓకే, మనకి ఎవరైనా కాలర్ ఉన్నారేమో. హలో,
హలో, నమస్తే సార్.
నమస్కారం అండి, ఎవరండి మాట్లాడేది, మీ పేరు?
గాంధీనగర్ నుంచి కేశవ సార్. డీలే కేశవ.
గాంధీనగర్ నుంచి
డీలే కేశవ సార్.
కేశవయ్య.
కేశవయ్య.
కేశవయ్య గారు మనతోటి ఇప్పుడు విహారి వేణుగోపాల్ గారు ఉన్నారు, ఉపాధ్యాయులు.
ఓకే
సార్, వారితో మాట్లాడండి.
హలో, నమస్తే అన్న. నమస్తే.
గుడ్ మార్నింగ్
అన్న. గుడ్ మార్నింగ్ అన్న, బాగున్నారా?
బాగున్నా.
చెప్పండి. బాగున్నాం.
చెప్పండి.
మీకు దాని గురించి ఏమైనా డౌట్లు ఉన్నాయా అడగండి. ఇప్పుడు పాఠశాల ఉంది కదా, పాఠశాలలో ఏ విధంగా బోధిస్తారు మీరు, దాని గురించి అడగండి. ఏదైనా
పాఠశాల గురించి?
ఇప్పుడు మనతోటి ఉపాధ్యాయులు ఉన్నారు కదా, టీచరు, మీకు ఏమైనా సందేహం ఉంటే అడగండి అంటున్నా.
ఉపాధ్యాయ టీచర్ పిల్లలకి బాగా చదువు బాగా బాగుంటుంది, బాగానే చెప్తున్నారు కదా. పిల్లలకి బాగా ఎంకరేజ్మెంట్ చేసి బాగా క్లాసులు జరిగి బాగా వాళ్ళు వృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నారు సార్. అంటే
ఓకే ఓకే, చాలా థ్యాంక్స్ అండి కేశవులు గారు. మీరు మంచి మనసుతోటి ఇలాంటి విద్యార్థులకు కూడా మంచి భవిష్యత్తు ఉండాలి, మంచి ఉద్యోగాలు అలాంటివి రావాలి, మంచి చదువు మీరు చెప్పాలని చెప్పి కోరుకుంటున్నారు. మీ అర్థమైంది నాకు. థ్యాంక్ యూ అండి కేశవులు గారు. థ్యాంక్ యూ. విహార వేణుగోపాల్ గారు, ఇప్పుడు పాఠశాల అభివృద్ధి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వీరు భాగస్వామ్యాలు అంటే ఏ విధంగా వీళ్ళు చూసుకుంటారు వీళ్ళు? ఇప్పుడు మీ అదే ఉపాధ్యాయులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, వేరే వాళ్ళు కొంతమంది ఉన్నారు, వీళ్ళందరూ కలిసి మీరు ఏ విధంగా భాగస్వామ్యంలో ఈ స్కూల్ నడిపిస్తారు మీరు?
అవునండి, ఖచ్చితంగా. ఎందుకంటే ఒక ఏదన్నా సంస్థ కానీ మనం ఏదన్నా ఒక గ్రూప్ గా ఏర్పడితేనే అది సక్సెస్ కావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. మా స్కూల్లో ఎస్పెషల్లీ ఇంక్లూజివ్ అనేది అంటే ఒక మినీ సొసైటీ లాగా ఇక్కడ మనకు కనిపిస్తుంది అన్నమాట. అన్ని రకాల వ్యక్తులు ఇక్కడ మనకు కనిపిస్తారు ఇంక్లూజివ్ గా. కాబట్టి అందరి పాత్ర ఇందులో ఉంటేనే స్కూల్ అనేది సక్సెస్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు కొంతమంది కళ్ళు లేని పిల్లలు ఏమంటే కొన్ని పనులు వాళ్ళు చేసుకోలేరు సొంతంగా. అప్పుడు ఏం చేస్తామంటే యాక్చువల్ టీచర్స్ కానీ లేకపోతే కొంతమంది పిల్లలు కానీ అక్కడ ఉన్నటువంటి కొంతమంది వర్కర్స్ కానీ ఇట్లాంటి వాళ్ళందరి హెల్ప్ అనేది అవసరం అవుతుంది. తర్వాత కొన్నిసార్లు మనము బయటికి వెళ్లాల్సి వస్తుంది పిల్లల్ని తీసుకొని, అలాంటి సమయంలో కూడా టీచర్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. తర్వాత కొన్ని రకాల కార్యక్రమాలు చేయడంలో వాళ్ళకి హెల్ప్ చేయడము, ఇలాంటి ప్రతి ఒక్క విషయంలో కూడా ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకోవడం అనేది ఇక్కడ ప్రత్యేకంగా మనకు కనిపిస్తుంది.
అయితే ఇప్పుడు సెలబ్రేషన్స్ వస్తాయి, జనవరి 26, ఆగస్టు 15 ఇట్లాంటి ఫెస్టివల్స్ వచ్చినప్పుడు మీరు వారి దగ్గర ఉన్న టాలెంట్ గానీ, వారు నేర్చుకునేటువంటి ట్రైనింగ్ గానీ, ఈ ఎవరైనా ఇతర సంస్థల వాళ్ళు కానీ, ఇప్పుడు అక్కడ లోకల్లో ఉండే సాధారణ ఎవరైనా పౌరులు కానీ అలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చి నేర్పిస్తుంటారా, లేకపోతే ఆర్గనైజర్ మీరే చేసి మీరే పిలిపిస్తారా ఎవరైనా డాన్సర్ ని గానీ యాక్టర్ ని గానీ?
ఇక్కడ ఆర్డిటికి సంబంధించి ఒక 5 ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయండి, తర్వాత 2 హై స్కూల్స్ ఉన్నాయి అన్నమాట. ఈ అన్నిట్లో కూడా కల్చరల్ ఆర్గనైజర్ అని ఒక పోస్ట్ ని క్రియేట్ చేశారు ఇక్కడ. సో ఈ కల్చరల్ ఆర్గనైజర్ పని ఏమంటే ఆ పిల్లలకి క్లాస్ తీసుకోవడం, అంటే వీక్లీ 2-3 సార్లు ఇది కంటిన్యూషన్ అనమాట, ఏదో ఫెస్టివల్స్ కలా కాదు. సో వాళ్ళకి సింగింగ్ కానీ డాన్సింగ్ కానీ తర్వాత కొన్ని ఈ ఇన్స్ట్రుమెంట్స్ కీబోర్డు, తబలా, డప్పు ఇలాంటి వాటిలో కూడా ట్రైనింగ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇది వాళ్ళకి గ్రాడ్యువల్ గా వాళ్ళలో ఈ యొక్క స్కిల్స్ అనేవి డెవలప్మెంట్ చేయడం కోసం ఈ కల్చరల్ క్లాస్ అనేది ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది.
అయితే ఇప్పుడు వారిలో దాంట్లో ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ అలా చూస్తారా, లేకపోతే అందరినీ ఇండివిజువల్ గా సత్కరిస్తారా?
అలా ఏం లేదండి, ఎందుకంటే ఫస్ట్ సెకండ్ అని ఏం చూడము, పార్టిసిపేషన్ అనేది ముఖ్యం. వాళ్ళు అక్కడ పార్టిసిపేట్ కావడమే గొప్ప విషయం అనమాట. కాబట్టి అందరినీ
కాలర్ ఉన్నారు మాట్లాడదాం. హలో
హలో
హలో, నమస్కారం అండి, వెల్కమ్ టు మార్నింగ్ మంత్ర సామరడితో. ఒకరోజు ఎవరు మాట్లాడుతున్నారు
సార్? నా పేరు గురుదాస్ కృష్ణా సార్, విహారి వేణుగోపాల్ సార్ తో మాట్లాడుతున్నాను.
ఏం పేరు సార్ మీ పేరు?
గురు కాశీ విశ్వనాథ్ సార్.
గురు కాశీ విశ్వనాథ్, మాట్లాడండి వేణుగోపాల్ గారు.
నమస్తే అండి విశ్వనాథ్ గారు.
హలో సార్, నమస్కారం సార్, బాగున్నారు సార్?
బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు సార్?
బాగున్నాను సార్. మొదటిగా ఒక చిన్న మాటతో చెప్దామని కాల్ చేశాను సార్.
తప్పకుండా.
మీరు చెప్పిన వాక్యమే, శిఖరం ఎత్తు చూసి తలవంతకు, శిఖరం ఎక్కి చూడు అసలైన ప్రపంచం. ఈ ఒక్క మాట చాలు సార్ మీరు ఏదో చెప్పడానికి. పిల్లల్లోని కాదు, మామూలు వ్యక్తుల్లో సృజనాత్మకత మనం బయటికి చూడాలంటే చాలా ఈజీగా చూడొచ్చు, కానీ దివ్యాంగుల్లో సృజనాత్మకతను మీరు ఎలా బయటకు తెస్తారు సార్? స్పెషల్లీ మిమ్మల్ని అడగాలనుకున్నా.
అవునవును, మంచి విషయం ఇది. సో మనం మామూలుగా మన నార్మల్ పిల్లల్ని చూస్తానే వాళ్ళలో టాలెంట్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది, కానీ వీళ్ళల్లో మనం వాళ్ళని దగ్గరగా చూసినప్పుడు మాత్రమే ఆ టాలెంట్ ని గుర్తించవచ్చండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది పిల్లలు ఉంటారు ఎలాగంటే వాళ్ళు కవితలు బ్రహ్మాండంగా చెప్పగలరు, కొంతమంది పిల్లలు పాటలు ఎంత బాగా ఒక ప్రొఫెషనల్ సింగర్ లాగా పాడగలరు అనమాట. అంటే వాళ్ళకి దగ్గరగా ఉన్నప్పుడు మాత్రమే మనకు వాళ్ళల్లో ఉండేటువంటి టాలెంట్ కానీ స్కిల్స్ కానీ బయటపడుతూ ఉంటాయి. కొంతమంది పిల్లలు మనం బ్రైలీలో రాయాలంటే చాలా కష్టం అది, కానీ వాళ్ళు ఎంత స్పీడ్ గా రాయగలరు అనమాట. సో ఇవన్నీ మనం దగ్గరగా చూసినప్పుడు మాత్రమే వాళ్ళ టాలెంట్ ని మనం గుర్తించగలం.
ఓకేనండి, కాశీ విశ్వనాథ్ గారు థ్యాంక్ యూ. ఇంకో కాల్ ఉన్నాను మనకి. హలో.
థ్యాంక్ యూ అండి విశ్వనాథ్ గారు.
హలో. హలో. సరే, కాల్ కట్ అయినట్టుంది. విశ్వనాథ్, ఇప్పుడు సాధారణ విద్యార్థులు, ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల సామర్థ్యాలు అంటే వాళ్ళ ఎలా ఉంటాయి? ఇప్పుడు సాధారణ విద్యార్థులు వాళ్ళ సామర్థ్యాలు ఎలా ఉంటాయి, ఈ విద్యార్థుల సామర్థ్యాలు ఎలా ఉంటాయి?
సామర్థ్యాల విషయానికి వస్తే ఇద్దరు సమానం. ఇంకా కొంచెం చెప్పాలంటే సాధారణ విద్యార్థుల కంటే వీళ్ళకే సామర్థ్యాలు ఎక్కువగా ఉంటాయి అనేది మనకు కొన్ని సందర్భాల్లో కనిపిస్తుందండి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా ఒక టీచర్ ఏదైనా ఒక విషయం ఒక లెసన్ చెప్తున్నప్పుడు మామూలు సాధారణ విద్యార్థులు వింటూ ఉంటారు, కానీ వినేది మొత్తం అంతా కూడా మైండ్ లో పెట్టుకోవడం చాలా కష్టం సాధారణ విద్యార్థులకి. కానీ ఈ ప్రత్యేక అవసరాలు గల పిల్లలు వీళ్ళు ఏమంటే, ముఖ్యంగా ఈ చూపులేని పిల్లలు, మనం చెప్పిన ప్రతి అంశం కూడా వాళ్ళ మైండ్ లో వెళ్ళిపోతుంది అనమాట. అంటే వాళ్ళు గ్రాస్పింగ్ పవర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో అది దేవుడిచ్చిన వరం వాళ్ళకి. సో ఇలాగా సామర్థ్యాల విషయంలో ఎవరికి వాళ్ళు ప్రత్యేకం, అంతే, అది సపరేట్ గా అంటే ఈక్వల్ అని చెప్పొచ్చు అనమాట. కొన్ని సందర్భాల్లో వీళ్ళలో కనిపిస్తుంది, కొన్ని సందర్భాల్లో వీళ్ళలో కనిపిస్తుంది అనమాట. కాకపోతే వాళ్ళు
చెప్పండి,
వాళ్ళు యూజ్ చేసేటువంటి మెథడ్స్ వాళ్ళకి అలాగా చేస్తూ పోతూ ఉంటాయి అనమాట.
అయితే ఇప్పుడు దాంట్లో స్పీడ్ గా రాసేవాళ్ళు, ఇప్పుడు దాంట్లో చూపు లేని వారు, ఇప్పుడు దీంట్లో వినలేని వారు ఉంటారు కదా, వీళ్ళకి అందరినీ ఒకటే క్లాస్ ఉంటుందా, ఎవరిది వాళ్ళు సపరేట్ ఉంటుందా?
కొన్ని ప్రైమరీ స్కూల్స్ లో అయితే వాళ్ళని కూడా మిక్స్ చేస్తామండి. అక్కడ మనం ఎలా చేయాలంటే నోటితోనూ చెప్పాలా, ప్లస్ సైన్ లాంగ్వేజ్ కూడా యూజ్ చేయాలన్నమాట. అంటే చేతులతో సైగలు కూడా చేయాల్సి ఉంటుంది, రెండు మెథడ్స్ అక్కడ యూజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ వీళ్ళకే అర్థం కావాలి, వాళ్ళకే అర్థం కావాలి, కాబట్టి ఇక్కడ అవునండి అవును. సో ఇంకా కొన్ని సందర్భాల్లో బోర్డ్ బ్లాక్ బోర్డ్ ని కూడా యూజ్ చేయాల్సి ఉంటుంది. కొన్ని కష్టమైన పదాలకు కొన్ని సైన్స్ చేయడం వాళ్ళకి తెలియకపోవచ్చు, అప్పుడు బోర్డు మీద ఆ పదం రాయడం, తర్వాత వాళ్ళకి మళ్ళీ సపరేట్ గా దగ్గర కూర్చొని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి.
ఇప్పుడు ప్రత్యేకమైన టాలెంట్ ఉంటుంది కొంతమంది పిల్లల్లో, ఇందాక మీరు చెప్పారు మనకంటే స్పీడ్ గా వాళ్ళు రాస్తారని చెప్పి. ఒక్క నిమిషం, మనతో కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో.
హలో.
హలో, నమస్కారం అండి. సామరెడ్డితో ఒక రోజు వెల్కమ్. మీ ఎవరు మాట్లాడుతున్నారు?
నమస్తే అండి, నా పేరు శ్రీనాథ్ అండి.
శ్రీనాథ్ గారు ఎలా ఉన్నారు, బాగున్నారా?
బాగున్నారండి. వేణుగారితో మాట్లాడాలండి.
మనతో విహారి వేణుగోపాల్ గారు అండి, మాట్లాడండి.
నమస్తే అండి శ్రీనాథ్ గారు.
వేణు, గుడ్ మార్నింగ్ అండి.
గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్.
శ్రీనాథ్ అండి, బాగున్నారా? ఆయన గారు
బాగున్నామండి, మీరు ఎలా ఉన్నారు?
బాగున్నానండి.
చెప్పండి.
మీరు చాలా బాగా మాట్లాడుతున్నారండి, ఆర్డిటి గురించి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు.
థ్యాంక్ యూ అండి.
ఇంకా ఆర్డిటి స్కూల్ అనేది కొంచెం సంథింగ్ స్పెషల్ అండి, మామూలు స్కూల్ కంటే. మీరు అలాంటి జాబ్ చేస్తున్నందుకు చాలా మంచిగా ఫీల్ అవుతున్నామండి.
థ్యాంక్ యూ. నేను కూడా అది ఒక అదృష్టంగానే భావిస్తున్నాను, ఇలాంటి ఏదో మామూలు మన వాళ్ళకి ఇక్కడ వీళ్ళకి చెప్పడం అనేది ఒక గొప్ప ఫీలింగ్ అన్నమాట, ఒక గొప్ప ఎక్స్పీరియన్స్.
అవునవునండి. అదే జాబ్ లో కొంచెం డబ్బుతో పాటు మానసిక సంతృప్తిని ఇచ్చే జాబ్లు ఉంటాయండి, అలాంటి జాబ్ మీరు చేస్తున్నారు.
అవునవును, అది గొప్ప, అది చాలా ముఖ్యమైన విషయం అండి.
అది చాలా అదృష్టం అండి మీరు అలాంటి జాబ్ చేస్తున్నారు.
డెఫినెట్లీ థ్యాంక్ యూ అండి.
మీరు ఇంకా లైఫ్ లో ఇంకా మంచి మంచి స్థానానికి వెళ్ళాలని కోరుకుంటున్నాం అండి.
థ్యాంక్ యూ శ్రీనాథ్ గారు.
థ్యాంక్ యూ అండి.
థ్యాంక్ యూ.
అయితే విహారీ వేణుగోపాల్ గారు, మీకు సాహిత్యంలో అది రచనలో మీకు మంచి పట్టుందని చెప్పి విన్నాము, అయితే దాని గురించి కొంచెం మీ సాహిత్యంతో పరిచయం ఎలా ఏర్పడింది మీకు?
నాకు సాహిత్యం అనేది యాక్చువల్లీ స్కూల్ డేస్ గురించి చెప్పాలండి, ఎందుకంటే అప్పుడు నేను చిన్నప్పుడు 8th 9th స్టాండర్డ్స్ అప్పుడు మా టీచర్స్ ఈ ఎస్ఏ రైటింగ్ ఎలక్యూషన్ ఇలాంటి కొన్ని వాటిలో బాగా ఎంకరేజ్ చేశారనమాట. సో ఆ టైంలో నేను బుక్స్ బాగా చదవడము, తర్వాత కొంతమంది వ్యక్తులతో సాహిత్యం పట్ల వాళ్ళకి పరిచయం ఉన్న వ్యక్తులతో నాకు పరిచయం కావడం అనేది ఇలా గ్రాడ్యువల్గా ఏమైపోయిందంటే నాకు సాహిత్యంతో అనుబంధం అనేది ఏర్పడింది. యాక్చువల్లీ నేను బుక్స్ బాగా చదవడం అనేది దీనికి ఒక మైలురాయిగా చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత రీసెంట్ గా కొంతమంది కవులు నాకు పరిచయం కావడం, వాళ్ళ నుంచి ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోవడం, నేను కవితలు రాయడం, కథలు రాయడం, పాటలు రాయడం, ఇలాగా నాకు సాహిత్యంతో అనుబంధం అనేది ఏర్పడింది.
ఓకే, మరి మీరు ఫస్ట్ రాసినటువంటి రచన ఒక కవిత కావచ్చు ఏదైనా, మీరు ఫస్ట్ రాసింది మరి మాకు ఏమైనా మా శ్రోతలకు వినిపించగలరా?
తప్పకుండా అండి. సో నేను ఫస్ట్ రాసింది వచ్చేసి ఇక్కడ ప్రియనేస్తం అని ఒక కవిత అండి, ఇది ప్రకృతి గురించి రాశాను. సో ప్రియనేస్తం అనే ఒక కవిత రాసుకున్నాను, అందులో అది నేను వినిపిస్తాను. నేను రాసాను అద్భుత కవిత్వం, కాదు కాదు నాచే రాయించబడింది ఈ ప్రకృతి తత్వం. నేను అంటాను నా ప్రియనేస్తం మానవుడు కాదని, ఎన్నటికీ నా ప్రియనేస్తం ప్రకృతేనని. చెల్ల చెల్లటి గాలి, మెల్లమెల్లగా తామసిలా మారుతున్న ఆకాశం, నాకు ప్రకాశంలో పోటీ ఎవరూ లేరన్న విధంగా మన చందమామ ప్రకాశిస్తుండగా చందమామకు తోడుగా మేమున్నామంటూ నక్షత్రాలు మిరుమిట్లు కొలుపుతున్నాయి. ఆ ఆనందపు క్షణాల్లో నా ప్రియనీస్తమైన వృక్షం వద్ద కూర్చున్నాను, ఆనంద ఫలితంలో అలా నిద్రలోకి జారుకున్నాను. అప్పుడు కలలో నా ప్రియనీస్తమన్న మాటలివి, చల్లటి నీడనిచ్చానన నిలువున నరికేస్తున్నారు, తీయటి పండ్లనిచ్చానన కనికరం లేకుండా కాల్చేస్తున్నారు. మేము ఎండలో ఉండి మీకు చల్లటి నీడనిచ్చాం, మేము వానలో తడిచి మీకు గొడుగై నిలిచాం. మాకు ప్రాణం ఉన్నదని తెలుసు, అయినా ఎందుకు మాపై ఇంతటి అలుసు? నేస్తం, ఓ ప్రియనేస్తం, మీరే మాకు అందించాలి ఆపన్న హస్తం. ఇది నేను ఫస్ట్ రాసుకున్న కవిత అండి.
ఎక్సలెంట్, చాలా బాగుంది, అద్భుతంగా. నేను అదే అందా అనుకుంటున్నా, మీరు ప్రకృతి గురించి రాస్తున్నారు, బాగుంది. ప్రకృతి సైలెంట్ గా ఉంది, మనతో కూడా ఎదురు మాట్లాడట్లేదు. మీరు వేరే మనిషితో మాట్లాడితే ఆయన కూడా తిరిగి మాట్లాడతాడు. మరి ప్రకృతి అనుకున్నప్పుడు మళ్ళీ ఆ ప్రకృతి కూడా మళ్ళీ ఈయనతో మాట్లాడడం అనేది కూడా అది నేను చాలా తక్కువ నేను చూసింది విన్నది కూడా. మీరు ప్రకృతితో మాట్లాడి ఆ ప్రకృతి కూడా మళ్ళీ మీతో మాట్లాడడం ఎలా అనేది కూడా కవితలో చూపించారు. మళ్ళీ ఇంకొకటి వినిపించండి.
తర్వాత ఇంకొకటి ఈ విషయానికి వస్తే, ఇది పెనుమాయ ప్రపంచం, ఇది కూడా ప్రకృతికి సంబంధించింది అండి. సో ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రకృతి పరంగా చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నాం. సో ఆ విధమైనటువంటి ఒక అవగాహన ముఖ్యంగా మా పిల్లలకు చెప్తూ ఉంటాం ఇలాంటి వాటి గురించి. సో పెనుమాయ ప్రపంచం, ఇది కలియుగం, ఇదంతా కలతలమయం, అంతా మాయ. ప్రళయం వస్తే అంతా మాయం, కొందరిలో కరువాయ న్యాయం, అంతటా పెళ్ళుపికెను అన్యాయం. మంచి మంచు వల్లే కరిగి నీటి బిందువులై ఆవిరిలా మారింది, అంతా మాయ ప్రపంచం, ఇదంతా పెనుమాయ ప్రపంచం. నీతి నిజాయితీలు కరువాయే, అవినీతి మాత్రం హెచ్చయ్యే. నీతికి బదులు అవినీతులు, న్యాయానికి బదులు అన్యాయాలు, నమ్మకానికి బదులు అపనమ్మకాలు వెరసి రారాజై రాజ్యం ఏలుతున్నాయి. జ్ఞానం పరిజ్ఞానంతో జీవితంలో అజ్ఞానం తొలగి సమాజంలో అభివృద్ధి సాగాలి. అందుకే అంటున్నాను ఇది కలియుగం, ఇదంతా కలికాలం.
ఎక్సలెంట్ ఉంది. మనతో ఒక కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో
హలో, గుడ్ మార్నింగ్ సార్.
హలో, వెల్కమ్ టు మార్నింగ్ మంత్ర సామాన్యుడితో ఒకరోజు ఈ శనివారం ప్రోగ్రామ్కి మీకు స్వాగతం అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నా, మీ పేరు చెప్పండి.
నేను గుత్తి నుంచి మాట్లాడుతున్నాను సార్, అనంతపూర్ డిస్ట్రిక్ట్.
మీ పేరు చెప్పండి మేడం.
లక్ష్మి.
లక్ష్మి గారు ఈరోజు మనతోటి విహారి వేణుగోపాల్ గారు ఉన్నారు టీచర్, వారితో మాట్లాడండి.
వేణు గారి వదిన్ని.
అవునా,
చెప్పండి చెప్పండి. చెప్పండి అదినా.
బాగున్నావా వేణు?
బాగున్నాను అదినా, చెప్పండి. బాగున్నారా?
బాగున్నా.
థ్యాంక్ యూ అదినా, కాల్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్.
హలో.
చెప్పండి చెప్పండి.
హలో, వికలాంగులకి మీరు టీచింగ్ చేస్తారు కదా? హలో,
చెప్పండి.
వాళ్ళు మిమ్మల్ని బాగా అర్థం చేసుకుంటారా? మీతో బాగా కలిసిపోతారా?
అది తప్పకుండా, ఎందుకంటే మనం ఇచ్చే ఎందుకు మామూలు పిల్లలకైతే మన వాళ్ళు చూస్తారనమాట. వాళ్ళు చూస్తే మనకు ఎలా ఉన్నారని తెలిసిపోతుంది. కానీ ఈ ప్రత్యేక అవసరాల పిల్లలు ఏమంటే వాళ్ళతో దగ్గరగా కాంటాక్ట్ అవుతేనే మనకు వాళ్ళు చెప్పింది మనం అర్థం చేసుకోవడం కానీ మనం చెప్పింది వాళ్ళు అర్థం చేసుకోవడం కానీ ఉంటుంది. సో ఇక్కడ కనెక్షన్ అనేది చాలా
ఇంపార్టెంట్. వినరు కదా వాళ్ళు, వాళ్ళని ఎలా మంచి చేసుకుంటారు?
ఇది ప్రతి వ్యక్తిలో మార్పు అనేది మనము మనం బోధించే విధానం కానీ మనం చెప్పే మాటలు బట్టి ఉంటుంది. మేమైతే ఎక్కువగా ఇక్కడ మోరల్ క్లాసెస్ అని ఎక్కువగా కండక్ట్ చేస్తుంటాం అనమాట. మోరల్ ఇన్స్ట్రక్షన్స్ అని ప్రతి వీక్లీ ఒక క్లాస్ కి ఒక పీరియడ్ అలాట్ చేస్తాం అనమాట. ఇందులో ఏం చేస్తామంటే కొన్నిసార్లు మేము కథల రూపంలో చెప్తాం, కొన్ని ఇన్సిడెంట్స్ వాళ్ళకి పరిచయం చేస్తాం, కొన్నిసార్లు వాళ్ళని పిల్లలే అలా మోరల్ కొన్ని విషయాలు చెప్పుకోవడం అనేది కొంచెం వాళ్ళలో చేంజెస్ అనేవి తీసుకొస్తాం అనమాట.
వాళ్ళ ఇంట్లో వాళ్ళకి గానీ మనం ఎలా గైడెన్స్ ఇవ్వచ్చు అంటే, ఈ పరిస్థితి ఇట్లుంది బాబు గురించి తెలుసుకోవాలంటే.
సో వాళ్ళకి ప్రత్యేకంగా సైకాలజీ అనేది ఒకటి ఉంటుందండి. సో ఆ సైకాలజీ అనేది మనం కొంచెం, ఎందుకంటే వీళ్ళు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అనేవి బయట వ్యక్తపరచలేరు కాబట్టి మనం వాళ్ళతో దగ్గరుండి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సమస్యలు తెలుసుకున్న తర్వాతే మనం ఏంటి అనేది ఆలోచించవచ్చు. సో సైకాలజీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఒక వ్యక్తి ఒక రకంగా ఉంటారు. సో వాళ్ళ పూర్తి విషయాలు తెలుసుకున్న తర్వాత మనం రియాక్ట్ కావచ్చు.
అదే వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే వాళ్ళే చెప్పలేరు కదా నోటితోనా?
అదే మనం వాళ్ళతో దగ్గర సంబంధం ఏర్పరచుకుంటే ఖచ్చితంగా చెప్తారు. సో మనం కొంచెం వాళ్ళకి దగ్గరగా కొంచెం వాళ్ళు క్లోజ్ గా ఉన్నట్టు మనం ఉంటే గిన చెప్తారు.
థాంక్యూ వేణు.
ఓకే, థాంక్యూ లక్ష్మి గారు.
చెప్పండి.
అదే థాంక్యూ అంటున్నారు మీరు ఫోన్ చేసినందుకు, మీ విలువైన సమయం మాకు. పొద్దున్నే మీరు వంటల్లో ఉంటారు కదా. ఓకే థాంక్యూ. వేణుగోపాల్ గారు
చెప్పండి.
మీకు సాహిత్యంలో రచనలు ఎన్ని చేశారు మీరు?
సో ఇప్పటి వరకు అయితే నేను ఒక 80 దాకా కవితలు రాస్తున్నాండి. తర్వాత ఒక 30-40 దాకా కథలు రాసుకున్నాను. తర్వాత ఒక 20 వరకు పాటలు రాశాను, కొన్ని డ్రామాలు ఇట్లాంటివి. ఎందుకంటే మా పిల్లలకి ఇవి ప్రతి ప్రోగ్రామ్ కి ఏదో ఒక కొత్తగా చేయాలనే తపనతో నాకు వీళ్ళ దగ్గర నుంచి కూడా కొన్ని రాయడం జరిగింది అనమాట. సో ఇంకొక గొప్ప విషయం ఏమంటే నేను రాసిన చాలా పాటలకి మా స్టూడెంట్స్ ట్యూనింగ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. అది చాలా నేను మర్చిపోలేను. రీసెంట్ గా మా ఆడిటి వాళ్ళే ఈ వికలాంగుల చట్టం, వికలాంగుల హక్కుల చట్టం అని 2016 సంబంధించి ఒక బుక్ తెచ్చారనమాట. సో దాంట్లో ప్రజలకు అవేర్నెస్ చేయడానికి కొన్ని పాటలు రాయమని అడిగినప్పుడు అందులో నేను ఒక ఆల్బమ్ చేస్తున్నాం అన్నప్పుడు నేను ఒక 5-6 పాటలు రాస్తాను దాంట్లో. తర్వాత మిగిలిన ఒక 2-3 సార్లు కూడా ఇందులో పార్టిసిపేషన్ ఉంది. ఈ పాటలు అన్నిటికీ మా స్టూడెంట్స్ ట్యూనింగ్ చేశారండి.
మీరు రాసిన పాటల్లో నుంచి ఒక పల్లవి చరణం ఏదైనా వినిపించగలరా మాకు?
ఓకే అండి, తప్పకుండా. సో నేను ఎక్కువగా స్టార్టింగ్ లో వచ్చేసి దేశభక్తి గీతాల మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసేవాడిని. తర్వాత కొన్ని సమాజంలో జరుగుతున్నటువంటి విషయాల మీద కూడా చేశాను. సో ఇది ఒక దేశభక్తి గీతం. చిరుగాలి వీచెను, మువ్వన్నెల జెండా మురిసెను, స్వేచ్ఛగా కదులుతూ రతనాల వానలో తడిసెను, స్వేచ్ఛగా కదులుతూ రతనాల వానలో తడిసెను, భరత భూమి పూదోటలో కాంతి రేఖలు విరిసెను, భరత భూమి పూదోటలో కాంతి రేఖలు విరిసెను, జై హింద్ అంటూ మారుం రోగే స్వతంత్ర భారతం, జై జై హింద్ అంటూ మారుం రోగే స్వతంత్ర భారతం. చిరుగాలి వీచెను, మువ్వ నెల జెండా మురిసెను, స్వేచ్ఛగా కదులుతూ రతనాల వానలో తడిసెను. ఇది దేశభక్తి గీతం అండి, పల్లవ మాత్రమే.
ఇప్పుడు మీ స్కూల్ కు సంబంధించింది ఏదైనా ఒక సాంగ్ రాశారా మీరు?
మా స్కూల్ కు సంబంధించి అంటే ఈ కవితలు రాశానండి, సాంగ్ రాయలేదు. సో ఇది ఒక కళ్ళు లేని వాళ్ళ ఆవేదన గురించి రాసుకున్నాను.
చెప్పండి.
అది దానికంటే ముందుగా ఇంకొక కవిత వినిపిస్తాను మీకు, వెలుగుల ప్రపంచంలోకి పయనం అనేసి. సో ఇది ఒక బిడ్డ తల్లి బిడ్డల ఆరాటం అన్నమాట, ఎలాగుంటుందని
చెప్పండి.
ఈ క్షణాన నా చిరునామ ఎచ్చటను, తల్లి గర్భంలో మాయా తెరలలో ఊపిరి పోసుకుంటున్నా. ఇక్కడంతా దట్టంగా అలుముకున్న చీకటి, ఆ చిమ్మ చీకటిలో అమ్మ శ్వాసే నా ఊపిరి, ఆ కారుమబ్బులలో తల్లి గర్భమే నాకు సురక్ష. నా ధ్యాసంతా కొత్త రంగుల ప్రపంచం వైపు, రంగురంగుల మాయాలోకంలోకి, కొత్త బంగారు లోకంలోకి నా బుడిబుడి అడుగులు ఎప్పుడా అని వేచి చూస్తున్నా. నవమాసాల సుదీర్ఘ ప్రయాణంలో నా లక్ష్యం చేరుకున్నాను. కాదు కాదు, లక్ష్యానికి దరిచేర్చినది అమ్మ. అరే, ఇది వెలుగుల ప్రపంచం కాదే, ఇంకా అమావాస్యలాగానే ఉంది. చెట్టు కొమ్మ నుండి పువ్వు నేలరాలినట్టు, పచ్చటి పత్రం నుండి తుషారం కదిలినట్టు ఈ నవవసంతంలోకి, కొత్త కాంతుల్లోకి అడుగేశాను. నేను కన్న కలలు కానరావే ఈ మాయాలోకంలో, నా ఊహలు చిటారు కొమ్మలను ఊగుతున్నట్టు సంద్రంలో అలలు ఎగసి ఆగినట్టు ఉన్నది నా స్థితి. ఈ పరిస్థితి దయనీయ దుస్థితి. మాసానికి అమావాస్య ఒకరోజు, నాకు మాత్రం అమావాస్య ప్రతిరోజు. అవును, ఇది అక్షర సత్యం. నేను సృష్టిని చూడలేని దృష్టి లేని వాడిని. ఎన్నటికీ అమ్మ ఒడియే నా ప్రపంచం, ఎప్పటికీ అమ్మ మాటలే నాకు ప్రవచనం. త్రిమూర్తులు, నాలుగు దిక్కులు, పంచభూతాలు, సప్త సముద్రాలు చూడలేని నాకు, ఏకాకినైన నాకు ఏకైక దిక్కు మా అమ్మ. చూచుటకు నయనాలు లేవు, కళ్ళు లేవని ఏనాడు చింతించను లేదు. కారణం, కుళ్ళు పట్టిన సమాజాన్ని నేను చూడలేదు, అవినీతి కోరల్లో చిక్కుకున్న ఈ నవ సమాజాన్ని దర్శించను లేదు, వెక్కిరి చేష్టలతో వెక్కిరించే దుష్టులను కానలేదు, అసమానతలతో అన్యాయ అక్రమాల ఆక్రందన వేదనల ఈ పాడుబడ్డ సమాజంలో విహరించను లేదు. కంటి చూపు లేకపోవచ్చు, దయగల మనశ్చూపు మాకు కలదు. ఆత్మవిశ్వాసం, దృఢ సంకల్పం ఏనాటికైనా తోడు నీడే. అంధత్వం మాకు అదృష్టం, సమాజ ఆదరణే మాకు సంభ్రమం. ఇదండి ఒక కళ్ళు లేని వాళ్ళ పరిస్థితి.
చాలా అద్భుతంగా ఉంది. మనతో కాలర్ ఉన్నట్టుంది మాట్లాడు. హలో హలో, ఎవరన్నా ఉన్నారా ఫోన్ లైన్ లో? సరే, వేణుగోపాల్ గారు
చెప్పండి.
ఇప్పుడు మీరు కవిత ఫస్ట్ చెప్తుంటే తల్లి గర్భంలో మాయా తెరలు అన్నప్పుడు నేను ఒకటి ఆలోచన నాకు కూడా వచ్చిందనమాట. ఇప్పుడు మీరు ఆ పాఠశాల నుంచి చెప్తున్నప్పుడు నేనే ఏదైతే ఆలోచించానో ఆ ఆలోచనకి నేను అడుగుదాం అనుకున్న సమాధానం కూడా దాంట్లో వచ్చేసి మీ కవితలో చెప్పేశారు. బయట ప్రపంచాన్ని, రంగుల ప్రపంచాన్ని చూద్దాం అనుకుంటున్నాను అనే సందర్భంలోనే నేను అరియో నేను బయటకు వచ్చిన తర్వాత చూడలేకపోతున్నా రంగుల ప్రపంచం లేదా అని చెప్పి అది కూడా మీరు దాంట్లో రాశారు అని అంటే చాలా గొప్పగా ఆలోచిస్తున్నాను. మీరు ఇది ఏ సంవత్సరంలో రాశారు? మీరు
2016 అండి, 2016 మార్చి లో రాసుకున్నాను.
ఓకే ఓకే, చెప్పండి ఏదో చెప్తున్నారు.
సో ఇది మనము ఇలాంటి ఫీలింగ్స్ ఎప్పుడు కలుగుతాయంటే వీళ్ళతో మనం ఇందాక చెప్పినట్టు క్లోజ్ రిలేషన్షిప్, వాళ్ళ సమస్యలు తెలుసుకున్నప్పుడు ఈవెన్ మనం కూడా వాళ్ళలాగా మారితే ఎలాగుంటుంది, అలా ఆలోచన చేస్తే ఇలాంటి కవితలు రాయించండి. మాకు కూడా ఇలాంటి ట్రైనింగ్స్ లో భాగంగా ఏం చేస్తారంటే కళ్ళకు బ్లైండ్ ఫోల్డ్స్ కట్టేసి, గంతలు కట్టేసి దాదాపు మా స్కూల్ అంతా ఒకసారి తిప్పిస్తారనమాట. సో అప్పుడు ఏమంటే మనం కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటనేది మనం సొంతంగా అవగాహన చేసుకుంటాం. సో ఇలాంటి అనుభవాలు మాకు ఇలాంటి సాహిత్యం వైపు అడుగులు వేయడానికి మంచి అవకాశం ఇచ్చాయి అన్నమాట.
మరి మీ సాహిత్యంలో ఇట్లు గుర్తింపు, ప్రశంసలు అలా ఎన్ని అందుకున్నారు, ఎక్కడ జరిగింది ఈ కార్యక్రమం?
సో నేను సాధారణంగా కవి సమ్మేళనాల్లో ఎక్కువగా పాల్గొంటూ ఉంటాను, సాహితీ సదస్సుల్లో ఎక్కువగా పాల్గొంటూ ఉంటాను. నాకు ఎక్కువ ఇష్టం అన్నమాట ఈ సాహితీ కార్యక్రమాలు అంటే. నేను చాలా చెప్పాలంటే ముఖ్యంగా 2016లో అండి ఇక్కడ అనంతపురం డిస్టిక్ సాహిత్య స్రవంతి వాళ్ళు కవితల పోటీ కండక్ట్ చేశారు. ఆ కవితల పోటీలో డిస్టిక్ లో ఫస్ట్ రావడం జరిగింది. దానికోసం వాళ్ళు పద్మకేశవ సాహితీ పురస్కారం 2016 దాన్ని ప్రదానం చేయడం జరిగింది. తర్వాత 2017లో ప్రతిలిపి అని ఒక సంస్థ ఉందండి బెంగళూరులో, వీళ్ళు వచ్చేసి కవిసుధా అని ఒక బిరుదు ఇచ్చారు 2017లో. తర్వాత 2018లో అనంతపురం జిల్లా రచయితల సంఘం వారు ఉగాది పురస్కారంతో సత్కరించడం జరిగింది. అంతకుముందు అంతర్వేది అక్కడ ప్రపంచ తెలుగు కవితోత్సవం జరిగింది. సో అక్కడ కూడా సన్మానం చేయడం, తర్వాత విబుక్ ఆఫ్ రికార్డ్స్, తర్వాత తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇలాంటి సర్టిఫికేట్స్ కూడా నాకు దక్కడం జరిగింది. ఇంకా జాతీయ యువ కవి సమ్మేళనంలో పాల్గొన్నప్పుడు సన్మానాలు, తర్వాత జ్ఞాపికలు, ప్యాట్రియాట్స్ వెల్ఫేర్ సొసైటీ మంచిర్యాల వాళ్ళు కండక్ట్ చేసిన దేశభక్తి గీతాల్లో నాకు ప్రైజ్ రావడం అనేది ఇలాంటివి కొన్ని మర్చిపోలేనివి.
సరే, ఇప్పుడు పిల్లల విషయానికి వస్తే, ఇప్పుడు పిల్లల్లో ఇప్పుడు మీకు రోజు మీరు రాగానే ఏ విధంగా ఉంటారు పిల్లలు? కొంచెం బిడియంతో, భయంతో, ఆనందంతో అలా?
బిడియం అనేది ఎక్కడ కనిపించదండి ఇక్కడ పిల్లల్లో. ఈవెన్ మనం క్లాస్కి వెళ్ళినప్పుడు కూడా మామూలుగా అంటూ ఉంటాం పిల్లలే ఫస్ట్ విష్ చేయాలి, టీచర్స్ తర్వాత విష్ చేస్తారని. కానీ ఇక్కడ అలా కాదనమాట. మేము క్లాస్లోకి వెళ్ళగానే ఫస్ట్ టీచరే విష్ చేస్తాం, గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ అంటే. తర్వాత వాళ్ళు హ్యాపీగా రెస్పాండ్ అవుతారనమాట. క్లాస్ లోకి వెళ్ళగానే వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటంటే, సార్ బాగున్నారా, టిఫిన్ చేశారా, ఏం చేశారు, ఇలా బాగా హ్యాపీగా మాట్లాడతారనమాట. ఫియర్ అనేది ఎక్కడ కనిపించదు.
ఇప్పుడు మీరు స్కూల్లోకి దాంట్లో క్లాసులోకి వస్తున్నట్టు, ఇప్పుడు ఈ టైంలో ఈ క్లాస్ జరుగుతుంది, ఈ సార్ వస్తారు, ఈ సార్ వస్తారు అని చెప్పి ఒక రోజు ఒక డిఫరెంట్ గా వస్తే వేరే వాళ్ళని పిలవడం జరిగింది అట్లా?
అలా ఏం ఉండదండి, మామూలుగా డైలీ పీరియడ్స్ అలాట్ చేస్తుంటారు. కాకపోతే ఒకవేళ మనము స్పర్శ జ్ఞానం అన్నారు అన్నాం కదా ఇందాక, సో ఈవెన్ కొంతమంది పిల్లలు ఎలా ఉంటారంటే మనం వాళ్ళని టచ్ చేస్తానే ఆ స్పర్శ జ్ఞానంతో మన పేరు చెప్పేస్తారు అనమాట. సో అంత వాళ్ళలో జ్ఞానం అనేది ఎక్కువగా, చాలా ఎక్కువ ఉంటుంది అనమాట.
ఇప్పుడు మామూలు పిల్లలు, ఇప్పుడు మామూలు స్కూళ్ళల్లో ఎప్పుడైనా అంత ముందు చెప్పారు కదా, అంత ముందు చెప్పిన దానికి ఇక్కడ చెప్పేదానికి మీ మనసులో ఏర్పడ్డ సందిగ్ధత అంటారు కదా, అది ఒకటి. మీలో కొంచెం కలిగిన కొన్ని ఉపయోగాలు అలాంటివి, అంటే మామూలు పిల్లలు చెప్పారు, ఇక్కడ పిల్లలతో చెప్తున్నారు, వారికి చెప్పడం వల్ల కొంచెం మీకు ఈజీ అనిపించిందా, ఇక్కడ చెప్పడం వల్ల కొంచెం హార్డ్ గా అనిపించిందా, ఈజీ అనిపించిందా?
సో ఇది యాక్చువల్ చెప్పాలంటే కష్టమే, కాకపోతే దాని మీద సాధన చేస్తే చాలా ఈజీ అండి. ఒక మంచి జీవితంలో మనం ఒక సేవ చేసినట్టు ఒక గొప్ప ఫీలింగ్ కలుగుతుంది. ఇందాక ఒక కాల శ్రీనాథ్ గారు అన్నట్టు మనకు డబ్బు కంటే కూడా సంతృప్తి అనేది చాలా ప్రధానం అన్నట్టు అన్నారు ఆయన. సో అంటే మీ మనం చేస్తున్న జాబ్ లో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉండాలి. డబ్బు తర్వాత ఇప్పుడు రోజంతా కష్టపడతాము, డబ్బులు తెచ్చుకుంటాం, మైండ్ చాలా ఇదైపోయి ఉంటుంది. సో అలాంటివి మనకు హెల్త్ పరంగా కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయి అన్నమాట. కానీ ఇక్కడ అలాగుండదండి, ఎప్పుడు కూడా ఒక మంచి ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. కష్టం అనేది ఉంటుంది, కాకపోతే అది ఎక్స్పీరియన్స్ మీద మనకు కనిపించదు. సో ఆనందం అనేది ఒక సేవ అనేది నాకు ఇప్పుడు నేను గమనిస్తున్నాను అన్నమాట. సో ఇది నాలో కలిగినటువంటి ఒక మార్పు.
ఎప్పుడైనా ఈ పిల్లల్ని కోపడ్డ సందర్భాలు
అలాంటిది ఎక్కడా కనిపించదండి ఈ స్కూల్లో మాత్రము, ఎక్కడ ఎవరు కూడా అలాంటి సిచ్యువేషన్స్ ఎక్కడా కనిపించలేదన్నమాట. ఎందుకంటే వాళ్ళని చూస్తూనే మనకి కోపం ఉన్నా కూడా శాంతియుతంగా మారిపోతాం.
మనకు కాలర్ ఉన్నట్టు. హలో
హలో సార్ కదా,
ఎవరు మాట్లాడుతున్నారు?
సార్ మా ధర్మవరం నుంచి బిహారీ వేణుగోపాల్ సార్ వాళ్ళ ఫ్రెండ్.
మీ పేరు చెప్పండి.
దుర్గేష్.
దుర్గేష్ గారు మనతోటి విహారీ వేణుగోపాల్ గారు, వారితో మాట్లాడండి.
నమస్తే దుర్గేష్. హలో
సార్, నిజంగానే మీ కవితలు చాలా బాగుంటాయి సార్. అసలు
థ్యాంక్ యూ దుర్గేష్. సో చెప్పండి. హలో,
మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి.
చెప్పండి సార్.
దుర్గేష్ గారు మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, కొద్దిగా గట్టిగా మాట్లాడండి.
సార్ చెప్పండి సార్, ఇప్పుడు వినిపిస్తుందా?
వినిపిస్తుంది.
చెప్పండి,
మాట్లాడండి గోపాల్ గారితో మాట్లాడండి.
ఏం మాట్లాడాలో అర్థం కాలేదు సార్ సార్తో.
ఓకే ఓకే, మీ ఒక థీమ్ అర్థమైంది మాకైతే, అర్థమైంది. ఎందుకంటే మీరు ఇట్లాంటి దీంట్లో మంచిగా ముందుకు రావాలని చెప్పి కోరుకుంటున్నారు మీరు. గోపాల్ గారు ఆ విధంగా చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ అండి దుర్గేష్.
థ్యాంక్ యూ సో మచ్
సార్. ఏం లేదు, మాది ఒక ట్రస్ట్ ఉంది కదా.
అవునవును.
ఈ విహారి వేణుగోపాల్ సార్ కూడా మాకు పెద్ద ఇన్స్పిరేషన్ అన్నమాట.
మీ ట్రస్ట్ పేరు ఏంటి సార్? మీది
సార్ ఇన్స్పిరేషన్ వల్లే నేను కూడా కొద్దిగా ఏదో మారినట్టున్నా.
అవునా,
థ్యాంక్ యూ. సో వీళ్ళు ఆర్జిఎస్ఎస్ అని ఒక ట్రస్ట్ ఉంది బంగారం గారు. సో వీళ్ళు ఏం చేస్తుంటారు అంటే రక్తదానం కానీ తర్వాత ఈ తలసేమియా పేషెంట్స్ కి వాళ్ళకి అవసరం ఉన్నప్పుడల్లా ఈ రక్తదాన శిబిరాలు, తర్వాత వృద్ధులు ఎవరైతే అవసరాల్లో ఉంటారో వాళ్ళకి హెల్ప్ చేయడం, ఈ మధ్యనే వృద్ధాశ్రమం అని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. వీళ్ళంతా చాలా చిన్న ఏజ్, బిలో 25 ఇయర్స్ లోపలే అనమాట. ఒక గ్రూప్ గా ఏర్పడి సమాజానికి చాలా హెల్ప్ చేస్తున్నారు అనమాట. సో హ్యాట్స్ ఆఫ్.
ఓకే, నమస్కారం అండి దుర్గేష్ గారు. మరి ఇంకో కాల్ ఉన్నారా, మాట్లాడదాం. సాయి కిరణ్ గారు.
అవును
సార్. ఓకేనండి, సాయి కిరణ్ గారు. సాయి కిరణ్ గారు లైన్ లో
ఉన్నారా? గుడ్ మార్నింగ్ అండి బాబు గారు, బాగున్నారా?
బాగున్నానండి సాయి కిరణ్ గారు, ఎలా ఉన్నారు మీరు?
నేను చాలా బాగున్నామండి.
మనతోటి విహారి వేణుగోపాల్ గారు అండి, వారితో మాట్లాడండి.
అవునండి. జయ కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారి, బృంద మురారి. విహారి వేణుగోపాల్ గారు శుభోదయం అండి.
శుభోదయం. శుభోదయం సాయి కిరణ్ గారు, ఎలా ఉన్నారు?
మేము చాలా బాగున్నామండి.
సో పాటతోనే మమ్మల్ని ఆనందపరిచేస్తున్నారు, థ్యాంక్ యూ.
ఇలాంటి మహానుభావుల్ని ఇలా పాటలతోనే పలకరించాలండి.
అయ్యో, మాలో గొప్పగా ప్రత్యేకంగా ఏమీ లేవండి, అందరిలాగా నేను కూడా సాధారణ వ్యక్తినే.
కాదండి, మాకు మీరు 3 ఇయర్స్ నుంచి కూడా తెలుసు, కానీ ఈ రోజు మరికొంత తెలుసు అన్నమాట. మాకు తెలియని విషయాలన్నీ ఈ మైండ్ మీడియా ద్వారా మరికొన్ని విషయాలు తెలియజేస్తున్నందుకు చాలా ధన్యవాదాలండి.
థ్యాంక్ యూ. మైండ్ మీడియా వాళ్ళకి కూడా స్పెషల్ థ్యాంక్స్ అండి.
బాబు గారు, ఈయనతో నాకు మామూలుగా యాక్చువల్గా మాకు ఫేస్బుక్ ఫ్రెండ్ ద్వారా నాకు ఈయన బంధువు అని కూడా తెలుసు అనమాట. ఆయనే నాకు కాల్ చేసి కలవడం జరిగింది మొదటిసారి. నన్ను ఒక మ్యారేజ్ లో చూసి ఆయన నన్ను గుర్తుపట్టి నాతో కలిశాడు ఆయన. అప్పటి నుంచి మా పరిచయం బాగుందనమాట.
అయితే మీది తినాలి, వారిది తినాలి.
అవునండి, ఒకటే.
మీరు వెళ్ళారా ఎప్పుడైనా స్కూల్ దగ్గరికి?
స్కూల్ దగ్గరికి వెళ్ళానంటే దరిదాపుల వరకు వెళ్ళాను అనమాట. ఆయన స్కూల్ వెనకాలే నేను ఒక కోచింగ్ సెంటర్ లో ట్రైనింగ్ తీసుకున్నాను, అక్కడే మేమిద్దరం మొదటిసారిగా కలవడం జరిగింది అనమాట. ధర్మవరంలో ఎన్ని చాలా సార్లు వెళ్ళినా కూడా కలవడం లేదు, కానీ మామూలు బయటకి మా ఇంటికి కూడా వచ్చినప్పుడు కలిసాను. ధర్మవరం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కలవాలని ఈసారైనా చాలా కోరుకుంటున్నాను అనమాట.
యాక్చువల్లీ సాయి కిరణ్ గారు మాకు వరుసకి బామర్ది అవుతాడండి. సో మాకు పరిచయం అయిన తర్వాత తెలిసింది మేము రిలేటివ్స్ అని, చాలా గొప్ప పరిచయం మాది.
అనుభూతి చాలా ఇయర్స్, దాదాపు 3 ఇయర్స్ పెయిన్ అయింది, అలా పరిచయం జరిగింది అనమాట. వేణుగోపాల్ గారు, మీరు కవి అని కూడా మాకు తెలుసు. మా చేనేత రంగం గురించి కూడా మీరు ఒక కవిత రాశారు, ఆ కవిత ఒకసారి వినిపిస్తారా మా కోసం?
చేనేత, అవును అవునండి, ఎందుకంటే నేను కూడా చేనేత కుటుంబం నుంచి వచ్చిన వాడిని కాబట్టి ఆ ఇబ్బందులు నేను ఎదుర్కొన్నాను. ఓకే, తప్పకుండా తప్పకుండా వినిపిస్తాను.
తర్వాత ఇప్పుడే వినిపిస్తారా?
పర్లేదు, మీరు అడగండి, మీ క్వశ్చన్ అడగండి.
మరొకటి ఏంటంటే, మీరు సాహిత్యం కూడా రాస్తుంటారు, ఇందాక దేశభక్తి గీతం కూడా చాలా బాగుంది. మరొకటి నాకు తెలిసినది ఇంకొకటి, దేశం నా దేశం ఇది సుందర భారతదేశం అనే పాట కూడా మీరు రాసినది విన్నాను ఒక యూట్యూబ్ లో. ఆ పాట కూడా మాకు, ఎందుకంటే ఇప్పుడు ఒక ఒక 1 వీక్ లోనే మనకు జనవరి 26 ఉంది కదా ఫంక్షన్, దానికోసం ఆ పాట కూడా వినిపిస్తే మేము వింటూ ఉంటాము మన శ్రోతలందరి కోసం.
గోపాల్ గారు,
సో వాళ్ళు వారు చేనేత గురించి అడిగారు కాబట్టి ఒక కవిత. దారాల వల్లలో పడుగు పేకల సుడిలో రుణ సంకెళ్లలో మగ్గపు కర్మాగారంలో దాగుడు మూతల ఆటలు మరిచి దండకారణ్యంలో జీవితం దహించుకుపోతుంటే అరణ్య రోదనతో కన్నీరే నీటి బిందువులయ్యాయి అమృత బిందువులయ్యాయి. ఆకలి దప్పికల మాటున ఇంట్లో ఇల్లాలి ఆవేదన పోషణ లేని చెంటి బిడ్డల ఆందోళన పరులతో ఒక్క మాటైనా పడని ఆ యజమాని బ్రతుకు సునామీల తాకిడైనది. దారాలతో బట్టలల్లే నేతగాడికి దారిలేని ఇంద్రభవనం కూసంత జాలైనా చూపదా. దండిగ సంపాదనే సరస్సులో ఇదే ఆలోచన లేని నేతన్న దళారుల జాలారుల చేతికి చిక్కి స్వార్థ సంపాదన కొరకు ఎరలా వాడుకుంటుంటే నిస్వార్థ గుండెతో ఆ చేతి మగ్గం కదులుతూనే ఉంది. అసలే బక్క చిక్కిన శరీరం, ఆపై కటిక పేదరికం, ఇంతేనా ఇంతేనా? ఎండిన చేపల్లా చేసి పెళపెళ విరిచి నమిలి రుచి చూసే మోసపూరిత మనస్కుల నేతల నిస్సహాయ స్థితికి తల్లగ్గాల్సిందేనా? నేతన్నలు మారాలి, మనం మారాలి, పరిస్థితులు మార్చుకోవాలి.
చాలా అద్భుతంగా ఉంది.
చేనేతలు చాలా రకాలుగా ఈ దళారుల చేతిలో హింసించబడుతున్నారు. సో వాళ్ళ ఆవేదన గురించి ఆ కవితల్లో తెలియచేయడం జరిగింది. ఇంకా ఇంకొక సాంగ్ అడిగారు,
ఈ కర్మాగారం అని ఫస్ట్ లైన్ చెప్పారు కదా, ఆ లైన్ లోనే నాకు అట్లా ఊహల్లో ఆ విధంగా కనపడుతుంది అనమాట.
నిజమండి, చాలా బాధలు ఉన్నాయి వాళ్ళకి, చాలా సమస్యలు ఉన్నాయి. సో దాని గురించి అది. ఇంకొక సాంగ్ అడిగారండి అది. సో కరణం రాఘవేంద్ర గారని ఇక్కడ అనంతపూర్ డిస్టిక్ వారు, ఒక మ్యూజిక్ డైరెక్టర్ అనమాట, తను హైదరాబాద్ లో ఉంటారు. ఒకసారి ఇలాంటి అకేషన్ రిపబ్లిక్ డే సందర్భంగానే వారు ఒక ఆల్బమ్ చేస్తున్నాము, దాదాపు 6 లాంగ్వేజెస్ లో సాంగ్ చేస్తున్నాం అనేసి నాకు తెలుగు భాషలో ఒక సాంగ్ కావాలని అడిగారనమాట. సో ఆ సందర్భంగా నేను రాసింది ఏమంటే, దేశం నా దేశం ఇది సుందర భారతదేశం, దేశం నా దేశం ఇది నందన భారతదేశం, సకల కళా నిలయమై. ఇలా వస్తుందండి, కొంచెం గుర్తులేదు అది. సో యూట్యూబ్ లో కూడా ఉంది అది, యూట్యూబ్ లో కూడా ఉంది.
పాడుతుంటే ఇక్కడ మా వాళ్ళు కూడా వింటున్నారు అనమాట. ఇక్కడ మా వాళ్ళు కూడా కొంతమంది వింటున్నారు, మా నాన్నగారు మా అమ్మగారు కూర్చున్నా పక్కన కూర్చున్న వాళ్ళు. అయితే చాలా బాగుంది. ఇప్పుడు వీళ్ళందరికీ కొద్దిగా మంచి కలిగిన మనకు ఒక 5 మినిట్స్ మాత్రమే టైం ఉంది. చివరిగా ఒక విషయం ఏంటంటే, మీరు విద్యార్థులకి ఏ రకమైన సందేహం ఇస్తారు, సందేశం?
అవునండి, సో ఇప్పుడు ఎడ్యుకేషన్ అనేది ప్రతి ఒక్కరు కోరుకుంటున్న మాట ఇది. ఈ ఎడ్యుకేషన్ అనేది, ఎడ్యుకేషన్ యొక్క డెఫినేషన్ ఏమంటే మనకి చెప్పేది తెలుసుకోవడం అనే అర్థంలో ఉంది. తర్వాత మానవత్వాన్ని నేర్పించేది విద్య అనేటువంటిది ఒక అంశంగా చెప్పచ్చు. ఎడ్యుకేషన్ విత్ మోరల్ వాల్యూస్, ఇది ఈ కాలంలో మనం ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. అంటే చాలా మంది పిల్లల్లో, సమాజంలో అడుగు పెడుతున్న వాళ్ళలో ఈ నైతిక విలువలు పడిపోతున్నాయనే మాటను చాలా ఎక్కువ వింటున్నాం అనమాట. సో ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తానండి. గాంధీజీ గారు అప్పుడు ఒక స్కూల్ ని విజిట్ చేశారనమాట. ఆ కాలంలో విజిట్ చేసినప్పుడు టీచర్స్ తో ఒక మీటింగ్ లాగా కండక్ట్ చేసి టీచర్స్ ని అడిగాడు, ఏమంటే మీరు ఏం చెప్తారండి అంటే, ఒక్కొక్క టీచర్ ఒకటి చెప్తున్నారు, నేను తెలుగు చెప్తాను, హిందీ చెప్తాను, ఇంగ్లీష్, ఇట్లా అందరు చెప్పారు సోషల్ వరకు. అప్పుడు గాంధీజీ గారు ఒక మాట అన్నారు, ఏమంటే, సరే అండి మీరు తెలుగు చెప్తారు, బాగుంది, హిందీ బాగుంది, అన్ని బాగున్నాయి, మరి చదువు ఎవరు చెప్తారండి అని ఒక క్వశ్చన్ వేశారు టీచర్. సో ఇక్కడ చదువు అంటే ఏమంటే, మనం సబ్జెక్ట్స్ పరంగా కాదు, సమాజం గురించి, వాళ్ళలో మార్పు గురించి, వాళ్ళ అభివృద్ధి కోసము, వాళ్ళలో మానవతా విలువలు అన్ని జోడించి నేర్పేదే చదువు అన్నమాట ఆయన అభిప్రాయంలో. సో అది మనకు ప్రధానంగా పిల్లలకు నేర్పించాలి, అది ఒకటి మనమంతా దాని మీద దృష్టి కేంద్రీకరించాలనేది నా అభిప్రాయం. ఇప్పుడు ప్రతి ఒక్కరు చూస్తున్నాం ర్యాంక్స్ ర్యాంక్స్ మార్కులు అనే చూస్తున్నాం కానీ, సో సంస్కారము నడవడిక వాళ్ళలో మంచి ప్రవర్తన వీటి మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తే బాగుంటుంది. మార్కులు ఏముందండి, మార్కులు మళ్ళీ అయినా తెచ్చుకోవచ్చు, మనం చదువుకున్న టైంలోనే వీటిని వాళ్ళలో డెవలప్ చేస్తే బాగుంటుంది. మనం మంచి చెట్టుకు మంచి విత్తనం అని ఒకటి ఉంది మాట, అంటే మంచి విత్తనం మనం ఇప్పుడే వేస్తే మంచి చెట్టు అప్పటికి వచ్చేస్తుంది అనమాట. సో సమాజంలో ఇలాంటి మానవతా విలువలు పిల్లల్లో పెంపొందించుకోవాలని నేను కోరుతున్నాను. ఇంకొకటి, డెస్టినీ ఆఫ్ నేషన్ టేక్స్ ప్లేస్ ఇన్ ఏ క్లాస్ రూమ్ అన్నారు ఒక మహావ్యక్తి వివేకానంద లాంటి వాళ్ళు. సో అంటే సమాజంలోనే, సమాజం అనేది ఇక్కడ తరగతి గదిలోనే నిర్మాణం చేయాలి అని. సో అలాంటివి మనం పిల్లలకు కొంచెం నేర్పిస్తే వాళ్ళు కూడా ఇవి నేర్చుకొని సమాజంలో మంచి పౌరులుగా ఎదగడానికి అవకాశం ఉంటుందండి. సో చదువుతో పాటు ఇవి కూడా.
ఓకే, చాలా సంతోషం అయితే బాగుంది. కానీ ఇప్పుడు నేను ఇప్పుడు మిమ్మల్ని ఏమవుతున్నా అంటే, మీరు చేసేది మామూలుగా ఎవరు చేయలేరు. నేను కూడా అప్పుడప్పుడు ఇట్లా అనాథ ఆశ్రమాలకి అట్లాంటి దాంట్లో వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళతోటి కరచాలనం కంపల్సరీ చేస్తాను అనమాట. ఎందుకంటే వారు ఎంతో వారుగా వారందరూ సేవ చేస్తుంటారు, ఎందుకంటే వాళ్ళకు కూడా కొంచెం రిలీఫ్గా ఉంటుంది మాతో కూడా మాట్లాడుతున్నారు అన్నట్టుగా. ఇప్పుడు ఎప్పుడు వాళ్ళతోటి మమేకమై ఉంటారు కదా, మీరు ఎప్పుడు వాళ్ళతోటి ఉంటారు? మనకు ఒక కాల్ అన్నారు, మాట్లాడదాం. హలో హలో హలో, నమస్కారం అండి. వినపడట్లేదు మీ వాయిస్.
గోపాల్ గారండి?
హలో చెప్పండి.
మనతో ఉన్నారు,
మాట్లాడలో
చెప్పండి. మీ పేరండి?
నా పేరు ముస్తఫా అండి.
నమస్తే అండి, చెప్పండి. ముస్తఫా గారు చెప్పండి.
బెంగళూరు నుంచి ఫోన్ చేస్తున్నాం అండి.
చాలా సంతోషం అండి, చెప్పండి చెప్పండి.
అదే మీ కవితలు నేను యాక్చువల్గా ఫేస్బుక్ లో దాంట్లో ఫాలో అవుతుంటాను.
థ్యాంక్ యూ అండి.
సార్ మాకు చిన్న సందేహం అండి, మీ కవితల్లో ఎక్కువ ప్రాస అనేది మిస్ అవుతూ ఉంటుంది, ఎందుకండి?
ఏమండి?
ప్రాస అండి. కవిత అంటే ప్రాస అనే ఏం లేదు, బట్ ప్రాస అంటే బట్ కవిత్వానికి ఉంట అదనపు ఆకర్షణ వస్తుంది అని నా ఉద్దేశం.
అవునవును, తప్పకుండా మీ సందేహానికి నేను ఖచ్చితంగా ఆన్సర్ ఇస్తాను. ఏమంటే, పాతకాలంలో కవితలు ఇలానే ఉండాలి అని ఒక రూల్ ఉంది. ప్రాస అనేది అప్పట్లో చాలా ప్రాముఖ్యం ఇచ్చేవాళ్ళు. కానీ ప్రాసకు ప్రాముఖ్యం ఇస్తే ఏమవుతుందంటే, మనం చెప్తున్నటువంటి విషయానికి శక్తి తగ్గిపోతుంది అన్నమాట కొన్ని సందర్భాల్లో. అంటే అన్నిటికీ కాదు, కానీ కొన్ని, ఇప్పుడు ప్రకృతి గురించి వర్ణించేటప్పుడు ప్రాస అవసరమే, కానీ కొన్ని జీవితాల గురించి వర్ణించేటప్పుడు ప్రాస అక్కడ చెప్తే ఏమవుతుందంటే, మన కంటెంట్ లో ఒక ఎనర్జీ తగ్గుతుంది. సో అందుకోసం నేను ప్రాసకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకుండా, కానీ కవితకు ప్రాస చాలా ఇంపార్టెంటే, నేను విషయానికి కొంచెం ప్రాముఖ్యతనిస్తాను, అది అంతే.
వచన కవితలు అని చెప్పి మీరు పేరు పెట్టచ్చు అనమాట. వచన కవితలు అని చెప్పి పేరు పెట్టుకుంటే మనకి దాంతో సంబంధం ఉండదు అనుకుంటున్నాను నేనైతే.
సో విషయానికి ప్రాముఖ్యత తగ్గుతుంది అనేసి నేను మంచి విషయం, మీరు అడిగింది చాలా మంచి విషయం అండి. చాలా థ్యాంక్ యూ సో మచ్.
కొన్ని సందర్భాల్లో కొందరు పదాలు కూడా దూగడం జరుగుతుంది, ఎందుకంటే మనం అనుకున్నట్టు పదాలు రాకపోతే మనకి చదువుకున్నది, మనకు కొన్ని గ్రంథాలు తిరిగేస్తే మనకి కొన్ని వచ్చేది, కానీ ఇప్పుడు కొన్ని గ్రంథాలనే మరుగు పడిపోయినాయి కాబట్టి మనకి కొన్ని పదాలకి పదాలు దొరకక మనం ఒక్కోసారి ఇట్లాంటి దూకే పదాలు పెట్టాల్సి వస్తుంటది. అప్పుడు దీనికి ఒక కవి గారు నాది వచన కవిత్వం అని చెప్పి పేరు పెట్టారనమాట, నేను విన్నాను ఎప్పుడో, మేబీ గుర్తుంది.
అవునవును, ఇంతకు ముందు పద్య కవితలు వచ్చేవి, దాని ప్లేస్ లో ఇప్పుడు వచన కవితలు ఎక్కువ అయిపోయినాయి అనమాట.
ఓకేనండి, విహారి వేణుగోపాల్ గారు, మీరు మీ ప్రశ్నలు, నేను వేసే ప్రశ్నలకి మీరు చెప్పే సమాధానాలు మొత్తం అద్భుతంగా ఉన్నాయి. ఇంకొకటి, లాస్ట్ లో మీరు మంచి సందేహం ఇచ్చారు పిల్లలకు కూడా. ఇలాంటి ఇప్పుడు మీ దగ్గర ఎటువంటి పిల్లలు ఉన్నారు? మామూలుగా
మాకు
అనాథలు
అవునండి, ఆర్ఫన్స్ అంటారు కదా. సో అనాథలు అంటే ఇప్పుడు ఎలాగంటే కొంత ఇది మాకు కొంతమంది ఫీల్డ్ లో వర్క్ చేస్తుంటారు, జీవోస్ అని గ్రూప్ ఆర్గనైజర్స్. వాళ్ళ పని ఏమంటే ఇలా ఎవరైతే పూర్ ఫ్యామిలీస్ నుంచి వచ్చినారో, తర్వాత ఇలా కొంతమంది ఎవరు లేనటువంటి పిల్లలు ఉన్నారు, వాళ్ళందరినీ సర్వే చేయించి మా పాఠశాలకి వాళ్ళు ప్రిఫర్ చేస్తారనమాట. సో అలాంటి పిల్లల్ని ఉచితంగా మేము అన్ని మొత్తం వాళ్ళకి కావాల్సినటువంటి బుక్స్ కావచ్చు, తర్వాత మెటీరియల్ కావచ్చు, అన్ని కూడా ఫ్రీగా వాళ్ళకి అందచేసి చదువుని చెప్పించడం జరుగుతుంది అనమాట.
మరి చివరిగా మీరు విద్యార్థులకి మరొక ముఖ్యమైన సందేశం ఏమి ఇస్తారు చెప్పండి.
సో నేను చెప్పదలుచుకున్న ఇప్పుడు పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి కదండి, సో 10th క్లాస్ కావచ్చు మిగతా వాళ్ళకు కూడా. సో మీరు కొంచెం ఆరోగ్యం బాగా చూసుకోవాలి, ఆరోగ్యం విషయం పట్ల జాగ్రత్త వహించాలి. మనం ఎప్పుడు కూడా తినాల్సిన టైంలో తినము ఇలాంటి పరిస్థితిలో, తర్వాత నిద్రించాల్సిన టైంలో నిద్రించము, ఇలాంటి వల్ల ఏమవుతుందంటే మనకి లేనిపోని సమస్యలు వస్తాయి. ఈవెన్ కొన్నిసార్లు ఎగ్జామ్స్ కూడా మనం సరిగ్గా అటెంప్ట్ చేయకపోవచ్చు. సో పీస్ఫుల్ మైండ్ గా ఉండండి, బాగా పీస్ఫుల్ మైండ్ తోనే చదవండి. తర్వాత గ్రూప్ డిస్కషన్స్ ఎక్కువగా చేయమని నేను చెప్తాను, ఎందుకంటే వాళ్ళు ఒంటరిగా చదవడం కంటే గ్రూప్ డిస్కషన్స్ చేయడం ద్వారా ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. తర్వాత టైం టు టైం నిద్ర అవసరం, హెల్తీ ఫుడ్ అనేది చాలా అవసరం, తర్వాత రిలాక్స్ అనేది రెస్ట్ అనేది కూడా చాలా అవసరం. వాళ్ళకి మనం చదివిన విషయాన్ని రీక్యాప్ చేసుకుంటూ ఉండాలి, తర్వాత చదివిన దాన్ని మామూలుగా అనేవాళ్ళు పాతకాలంలో 100 సార్లు చదవడం కంటే ఒకసారి రాయడం మేలని. సో చదివిన దాన్ని ఒక రన్నింగ్ నోట్స్ పెట్టుకొని ఏమేమి గుర్తున్నాయి ఆ పాయింట్స్ వరుసగా రాసుకోవడం, తర్వాత దానికి సంబంధించిన టెస్ట్ పేపర్స్ ని ప్రాక్టీస్ చేయడం, ఇలాంటివి కొన్ని ఫాలో అవుతూ ఉంటే మనకి మంచి రిజల్ట్ రావడానికి, తర్వాత మనం ఆరోగ్యాన్ని కాపాడుకున్న వాళ్ళం అవుతామండి.
ఓకే, చాలా సంతోషం అండి. విహారీ వేణుగోపాలరావు గారు, అయితే వేణుగోపాల్ గారు మనకి ఆపరేటర్ గారు కొద్ది ఒక 2 నిమిషాలు సమయం ఇస్తే నేను దీని గురించి ఒక సాంగ్ అనేది పాడదాం అనుకుంటున్నాను. మానవుడు దానవుడు చిత్రం నుంచి అనువు అనువున అనే సాంగ్ మనకి ఏమైనా సమయం ఉన్నట్టయితే నాకు ఒక మెసేజ్ అనుకుంటున్నాను నేను. ఒకవేళ ఈ పాటలో మనం ఒకవేళ సమయం అయిపోతే ఈ పాటలో మనకి అతను లైన్ అనేది కట్ చేస్తారు. అయితే మీరు మా మైండ్ మీడియా కార్యక్రమానికి మీరు పిలవంగానే మీరు మాకు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నందుకు మీకు ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తున్నాం. మా తరఫున, మా మైండ్ మీడియా తరఫున, మా మైండ్ మీడియా శ్రోతల తరఫున
నేను కూడా స్పెషల్ థ్యాంక్స్ అండి, నాకు అవకాశం ఇచ్చినందుకు. మీతో మాట్లాడుతూ ఉండడం చాలా సంతోషంగా ఉంది, నా జీవితంలో ఇది ఒక మర్చిపోలేని
అనుభవం. మీలాంటి వాళ్ళు ప్రతి అణువు అణువున ఉండాలని చెప్పి అణువు అణువున పాట వినిపిస్తున్న వినండి.
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.
అణు అణున వెలసిన రేవా, కణు వెలుగై మము నడిపించరావా. అణు అణున వెలసిన దేవా, మనిషిని మనిషి కరిచే వేళ, వేషము విషమై కురిసే వేళ, నిప్పును మింగి నిజమును తెలిపి, చల్లని మమతల సుధలను చిలికి, అమర జీవులై వెలిగిన మూర్తుల వెలిగిన మూర్తుల అమృత గుణం మాకందించరావా, అమృత గుణం మాకందించరావా. అణువు అణువున వెలసిన దేవా, కను వెలుగై మము నడిపించరావా. అణువు అణువున వెలసిన దేవా, జాతికి గ్రహణం పట్టిన వేళ, మాతృభూమి మొర పెట్టిన వేళ, స్వరాజ్య సమరం సాగించి, స్వాతంత్ర ఫలము సాధించి, నిరతి మాకందించరావా, త్యాగ నిరతి మాకందించరావా, అణు అణున వెలసిన దేవా, కను వెలుగై మము నడిపించరావా, అణు అణున వెలసిన దేవా. వ్యాధులు బాధలు ముసిరే వేళ, మృత్యువు కోరలు చాచే వేళ, గుండెకు బదులుగా గుండెను పొదిగి, కొన ఊపిరులకు ఊపిరులుది, జీవనదాతలై వెలిగిన మూర్తుల వెలిగిన మూర్తుల సేవ గుణం మాకందించరావా, సేవ గుణం మాకందించరావా, అణు అణున వెలసిన దేవా, కను వెలుగై మము నడిపించరావా, అణు అణున వెలసిన దేవా.
శ్రోతలందరికీ ధన్యవాదాలు. విహారీ వేణుగోపాలరావు గారు, వేణుగోపాల్
థ్యాంక్ యూ అండి.
థ్యాంక్ యూ,
థ్యాంక్ యూ బాబు బంగారం గారు, థ్యాంక్ యూ అండి నాకు అవకాశం ఇచ్చినందుకు. మైండ్ మీడియా యాజమాన్యానికి, అలాగే కాల్ చేసిన శ్రోతలకు, వింటున్న శ్రోతలందరికీ కూడా నా తరఫు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.
ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని తెలుసుకొని దానిలాగా ఇప్పుడు పాటలో ఎంతో సారాంశం ఉంది. ఈ పాటలో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మనకి చెప్పి
చాలా బాగుంది, మంచి సాంగ్ వినిపించారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.
ఓకే ఓకే, వినేశారా ఫ్రెండ్స్. ఈ వారం సామాన్యుడితో ఒకరోజు విహారీ వేణుగోపాల్ గారితో మంచి కార్యక్రమం మనం చేసాము. మరి నెక్స్ట్ మళ్ళీ కొత్త కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.
డిస్క్లైమర్: ద వ్యూస్, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of MyIndMedia. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors, and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased, and hence listeners' discretion is advised.